దేవుని ఎరుగుటను, దేవునితో వ్యక్తిగత అన్యోన్యతను అనుభవించుట, ఆయన అద్భుత కార్యములను చవిచూచుట మరియు ఆయనను గూర్చి పరిశుద్ధాత్మ బయలుపరిచిన సత్యములను గ్రహించుట అని పలువురు పలు విధాలుగా అర్థం చేసుకుంటారు. దేవునితో వ్యక్తిగత అనుబంధం కలిగిండుట మరియు లోకములో ఆయన కార్యములను వీక్షించుట విలువైన పని అని మనలో చాలామందిని గుర్తిస్తాము. కానీ దురదృష్టవశాత్తు మనకు వీలైనంత వరకు దేవుని గుర్చిన సత్యములను గుర్చి నేర్చుకునుట కూడా అంతే ప్రాముఖ్యమైన విషయమని మనలో చాలామందిని గుర్తించము. ఇది వింతైన విషయమేమీ కాదు. సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని సిద్ధాంతము లేక దేవుని గుర్చిన వేదాంత శాస్త్రము అని పిలుచు దానిని అధ్యయనము చేయుట ఎంత క్లిష్టమైన పని అంటే దాని కొరకు మనము ఎంతో కృషి చెయ్యాలి. కానీ అది ఎంత కష్టమైనా దేవుని గుర్చి మనము ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా ఆయనతో మన వ్యక్తిగత సంబంధము బలపడుతుంది. మరియు ఆయనను గూర్చి మనము ఎన్ని సత్యములు తెలుసుకుంటే అంత ఎక్కువగా లోకములో ఆయన కార్యములను గూర్చిన మన అవగాహన ఎదుగుతుంది. వాస్తవానికి దేవునిని గూర్చి మనము నేర్చుకొనగలిగినంత నేర్చుకుంటే అది మన క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రతి కోణమును బలపరుస్తుంది. దేవుని గూర్చిన వేదాంత శాస్త్రము లేక స్వయాన దేవుని గూర్చిన అధ్యయనమునకు అంకితము చేయబడిన మన పాఠ్యక్రమమైన దేవుని నమ్ముచున్నాములో ఇది మొదటి పాఠము. ఈ పాఠమునకు మేము దేవుని గూర్చి మనకు ఏమి తెలుసు అనే శీర్షికనిచ్చాము. ఈ పాఠములో దేవుడు ఎవరు మరియు ఆయన ఏమి చేస్తాడు అను విషయములను అర్థము చేసుకున్నటకు సంబంధించి కొన్ని అత్యంత సామాన్యమైన ప్రశ్నలను ఎవాంజలికల్ క్రమబద్ధ వేదాంతవేత్తలు ఎలా పరిగణిస్తారో మేము పరిచయం చేస్తాము. దేవుని గూర్చి మనకు ఏమి తెలుసు అనే అంశమును గూర్చిన ఈ పరిచయ పాఠము రెండు జతల సామాన్య అంశముల మీద దృష్టి పెడుతుంది. మొదటిగా మనము దేవుని యొక్క ప్రత్యక్షత మరియు మర్మములను విశదీకరిద్దాము. దేవుడు తనను గూర్చి తాను ఏమి బయలుపరిచాడు మరియు తనను గూర్చి తాను ఏమి మరుగుపరిచాడు. మరియు రెండవదిగా మనము దేవుని గుణములను మరియు కార్యములను పరీక్షించుదాము. దేవుని సిద్ధాంతం యొక్క సాంప్రదాయక విశ్లేషణల్లో రెండు కీలకమైన అంశములు. మొదటిగా దేవుని ప్రత్యక్షత మరియు మర్మములను చూద్దాము రండి. ఈ అంశమును సులభతరం చేయుట కొరకు దేవుని యొక్క ప్రత్యక్షత మరియు మర్మములను వేర్వేరుగా పరిగణిద్దాము. మనము మొదటిగా దైవిక ప్రత్యక్షతతో ఆరంభించి తరువాత దైవిక మర్మములను చూద్దాము. దేవుని ప్రత్యక్షతను గూర్చి లేక మానవాళికి ఆయన బయలుపరిచిన విషయములను గూర్చి క్రైస్తవులు ఏమి నమ్ముతారో చూచుటతో ఆరంభిద్దాము. దేవుని సిద్ధాంతమును చదువుచుండగా దైవిక ప్రత్యక్షత కంటే మరింత ప్రాముఖ్యమైన అంశమును గూర్చి ఊహించుకునుట సాధ్యము కాదు. దేవుడు తనను గూర్చి తాను ఏమి బయలుపరుచుకున్నాడు, ఆయన దానిని ఏ విధంగా చేశాడు, ఈ ప్రశ్నలకు మనము ఇచ్చు జవాబులు దేవుని గూర్చిన వేదాంత శాస్త్రములోని ప్రతి అంశమునకు ఆరంభ బిందువుగా ఉంటాయి. దేవుని ప్రత్యక్షత అనే ఆలోచనను మనము రెండు మార్గములలో పరిచయం చేద్దాము. మొదటిగా ప్రత్యక్షత అను మూల క్రైస్తవ భావనను మేము పరిచయం చేస్తాము. మరియు రెండవదిగా దేవుని గూర్చి నేర్చుకునుచుండగా మనము మనస్సులో ఉంచుకొనవలసిన రెండు ముఖ్య రకములైన ప్రత్యక్షతలను చూద్దాము. అయితే దైవిక ప్రత్యక్షతను గూర్చి మూల భావన ఏమిటి? మన ఉద్దేశముల కొరకు దైవిక ప్రత్యక్షత అనే మూల క్రైస్తవ ఆలోచనను మనం ఈ విధముగా క్రోడీకరించవచ్చు. దేవుని స్వయం ప్రత్యక్షత ఎల్లప్పుడూ మానవ ఆలోచనలకు అనుగుణంగా మరియు క్రీస్తు ద్వారా సంపూర్ణంగా ఇవ్వబడినది. ఈ భావన యొక్క రెండు కోణములను ఎత్తిచూపవలసి ఉన్నది. మరియు మొదటిగా దేవుడు తనను తాను ఎల్లప్పుడూ మానవ ఆలోచనలకు అనుగుణంగా బయలుపరుచుకున్నాడు అనే సత్యముతో ఆరంభించాలి. బైబిలులో దేవునిని గూర్చి అత్యంత అద్భుతమైన విషయములలో ఒకటి ఆయనకు మాత్రమే ప్రత్యేకమైనది ఏమిటంటే కాలపరిమితులు కలిగి మితమైన చరిత్రలో ఉనికిలో ఉన్న మానవ మాతృలతో అనుబంధపరుచుకుని సమయములో కూడా ఆయన తాను కలిగి ఉన్న సార్వభౌమత్వము, నిత్యత్వము మరియు అమితత్వము వంటి పంచుకొనజాలని గుణములు లేక అమితమైన గుణములను కూడా కలిగి ఉంటాడు. మరియు గొప్పవాడైన ఉన్నవాడు కాలములోనికి, లోకములోనికి మరియు మానవ చరిత్రలోనికి సృష్టములతో అనుబంధము కలిగి ఉండుటకు ప్రవేశించి వారి స్థాయిలో వారితో అనుబంధపరచుకుంటాడని మనకు తెలియజేయబడింది. అంటే ఆయన తన సర్వజ్ఞ అమితమైన నిత్య స్వభావములలో దేనినైనా విడిచిపెడతాడని దీని అర్థము కాదు, గాని ఆయన వారితో వారి స్థాయిలో అనుబంధం కలిగి ఉంటాడు. అంటే మనము ఒక చిన్న బిడ్డతో వ్యవహరించినట్లు ఈ స్థాయిలో వారితో సంభాషిస్తాడు. నేను నా వంటగదిలోనికి వెళ్ళి అక్కడ పిండి అంతా కింద పారబోసి ఉండుట చూసి, తల్లి ఈ పిండికి ఏమైనది అని అడుగుతాను. అంటే ఆ పిండికి ఏమి జరిగిందో నాకు తెలియదని కాదు, గాని ఆ బిడ్డతో ఆ బిడ్డ యొక్క స్థాయిలో నేను మాట్లాడుటకు ప్రయత్నిస్తున్నాను. మరియు ఆయన కృపలో దేవుడు మనతో కూడా అలానే వ్యవహరిస్తాడు. దేవుని అమోఘమైనటువంటి దయ మనతో ఆయనను ఎంతగా అనుబంధపరుచుకున్నటకు పురికొల్పుతుందంటే, కొన్నిసార్లు ఆయన తన నిత్యమైన అమిత గుణములను విడిచిపెట్టినట్లు అనిపిస్తుంది, కానీ అలా ఎన్నడూ జరగలేదు. దేవుడు మనలను బహుగా ప్రేమిస్తున్నాడు, కాబట్టి మన స్థాయిలో మనతో వ్యవహరిస్తున్నాడు. మనము అనుదిన జీవితంలో అనేక ఇతర విషయములను నేర్చుకున్నట్లు దేవునిని గూర్చి అధ్యయనము చేయలేమని అందరికీ తెలుసు. ఆయన ఎత్తును మరియు బరువును మనము కొలవలేము, లేక ఒక పరిశోధనా నాళములో ఆయనను పెట్టి పరీక్షించలేము. దీనికి భిన్నముగా దేవుడు ఎంతో స్వతంత్ర శ్రేష్టత కలిగి ఉండి మనకంటే ఎంతో దూరముగా ఉన్నాడు. మరియు ఒక విషయము మినహాయిస్తే ఆయన సంపూర్ణముగా మరుగు చేయబడి ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ తనను తాను మానవ పరిభాషలో బయలుపరుచుకున్నాడు. క్రమబద్ధ వేదాంతవేత్తలు దీనిని గూర్చి ప్రత్యక్షత యొక్క సుగుణవాద స్వభావము అని మాట్లాడారు. మరొక మాటలో, దేవుడు తనను తాను మానవ రూపములో లేక మానవులు అర్థము చేసుకొనగల మార్గములలో బయలుపరచుకున్నాడు. లేఖనములో కనీసం 4 రకముల సుగుణవాద ప్రత్యక్షతలు ఉన్నాయి. అత్యంత క్షుణ్ణమైన భావములో లేఖనములు చాలాసార్లు దేవుని యొక్క గుణములను మానవ గుణములతో పోల్చుతాయి. దేవునికి కళ్ళు, చెవులు, నాసికారంధ్రములు, బాహువు, చేతులు, కాళ్ళు మరియు పాదములు ఉన్నాయని అనేక బైబిల్ వాక్య భాగములు మాట్లాడతాయి. దేవుడు తర్కిస్తాడు, ప్రశ్నలు అడుగుతాడు, ఇతరులతో సంప్రదిస్తాడు, భావనలను కలిగి ఉంటాడు మరియు విశ్లేషణ కూడా చేస్తాడు. నా వలె మరియు మీ వలె ఆయన కూడా ఒక పనిని చేసి పశ్చాత్తాప పడతాడు. అయితే లేఖనమంతా సంపూర్ణముగా ఇట్టి సుగుణవాద గుణములను రూపకములుగానే తీసుకోవాలని స్పష్టము చేస్తుంది. దేవుడు మరియు మానవుల మధ్య పోలికలు. ప్రజల వలె దేవునికి భౌతికమైన కన్నులు చేతులు లేవు, అయితే ఆయన చూడగలడని మరియు ఎల్లప్పుడూ కార్యములు చేయగలడని మనకు తెలుసు. మరికొంత విస్తారమైన భావములో మానవ సామాజిక కట్టడలకు అనుగుణంగా కూడా లేఖనములు దేవుని సుగుణవాద రూపములో ప్రత్యక్షపరుస్తాయి. ఉదాహరణకు, దేవుడు సృష్టి అంతటి యొక్క సర్వశ్రేష్టమైన రాజు అని బైబిల్ తరచుగా మాట్లాడుతుంది. ఆయన తన పరలోక సింహాసనము మీద కూర్చుని ఉంటాడు, న్యాయము తీర్చుతాడు, కథనములను వింటాడు, ప్రకటనలు చేస్తాడు మరియు ఆరాధనను అందుకుంటాడు. మరియు ఇది బైబిల్ కాలములో మానవ రాజులు చేసిన పనులను పోలియున్నది. ఇదే విధముగా లేఖనము దేవుని ఇజ్రాయేల్ యొక్క రాజరిక యుద్ధవీరునిగాను, ధర్మశాస్త్రమును ఇచ్చినవానిగాను, నిబంధన చేసినవానిగాను మరియు నిబంధనను నిలబెట్టినవానిగాను చూపిస్తుంది. ఆయన రాజత్వ కాపరిగాను, రాజత్వ పెనిమిటిగాను మరియు ఆయన ప్రజలకు తండ్రిగాను ఉన్నాడు. మరొకసారి, కొన్ని విధములలో దేవుడు మానవులను పోలియున్నాడని ఈ ప్రత్యక్షతలు దేవుని గూర్చి చెబుతాయి. పురాతన ప్రపంచములో మానవ రాజులు పరిపాలించిన విధముగా ఆయన పరిపాలించుచున్నాడు. మరింత విస్తారమైన రీతిలో చరిత్రలో దేవుని యొక్క దృశ్యమైన ప్రత్యక్షతలు కూడా సుగుణవాదమైనవిగా ఉన్నాయని మనము చెప్పవచ్చు. దేవుడు లోకములో దృశ్యమైన రీతిలో ప్రత్యక్షమైన అనేక సందర్భములను గూర్చి బైబిల్ మాట్లాడుతుంది. వీటిని మనము చాలాసార్లు దేవుని ప్రత్యక్షతలు లేక థియోఫెనీ అని పిలుస్తాము. అత్యంత నాటకీయమైన దేవుని ప్రత్యక్షతలు దేవునిని భౌతికమైన పొగ మరియు అగ్ని మరియు దృశ్యమైన మహిమగల పరలోక మేఘమును గూర్చిన దర్శనములతో అనుబంధపరుస్తాయి. ఇప్పుడు కొలస్సీ పత్రిక 1:15 మరియు 1 తిమోతి 1:17 వంటి వాక్య భాగములు దేవుడు స్వయంగా అదృశ్యమైనవాడు అని మనకు తెలియజేస్తాయి. కాబట్టి దేవుని యొక్క ఈ దృశ్యమైన ప్రత్యక్షతలు కూడా దేవునిని ఆయన తనను తాను ఎరిగిన విధముగా బయలుపరచవు అను భావములో ఇవి కూడా సుగుణవాదమైనవని చెప్పవచ్చు. బదులుగా మన పరిమితమైన స్తోమతతో మానవ మాత్రులమైన మనము ఆయనను అనుభవించు విధముగా అవి దేవుని ప్రత్యక్షపరుస్తాయి. చివరిగా అత్యంత విస్తారమైన భావములో లేఖనములు దేవుని యొక్క విశేషమైన గుణములను ప్రస్తావించినప్పుడు కూడా దేవుని మానవ పరిభాషలో ప్రత్యక్షపరుస్తాయి. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, బలవంతుడు అని బైబిల్ ఆయనను గూర్చి అనేకసార్లు మాట్లాడుతుంది. అయితే దేవునికి మాత్రమే పరిమితమైన ఈ వర్ణనలను బైబిల్ రచయితలు మానవ పరిభాషలో కూడా మనకు అర్థమయ్యే విధముగా వివరించారు. కాబట్టి ఏదో ఒక విధముగా ప్రతి దైవిక ప్రత్యక్షత కూడా సుగుణవాదమైనదని చెప్పుట సరి అయినదే. దేవుడు తనను గూర్చిన సత్యములను మానవులకు బయలుపరిచాడు గాని ఎల్లప్పుడూ మన మానవ పరిమితులకు అనుగుణమైన మార్గములలోనే బయలుపరచాడు. పరిశుద్ధాత్మ దేవుని ఎల్లప్పుడూ మనకు మానవ పరిభాషలోనే బయలుపరిచాడనే విషయమును మనసులో ఉంచుకుని దైవిక ప్రత్యక్షత యొక్క రెండవ మూల భావనను చూద్దాము. దేవుడు తనను తాను సంపూర్ణమైన రీతిలో క్రీస్తులో బయలుపరుచుకున్నాడు. స్పష్టముగా క్రైస్తవ విశ్వాసములో క్రీస్తు కంటే కేంద్రమైన అంశము మరొకటి లేదు. ఆయన మాత్రమే రక్షకుడును మరియు ప్రభువునై ఉన్నాడు. మరియు ఆయన మానవ జాతి కొరకు దేవుని యొక్క ఉన్నతమైన స్వయం ప్రత్యక్షతగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు అనుచరులుగా బైబిల్ చరిత్ర అంతటిలో దేవుడు తనను తాను అనేక విధములుగా బయలుపరుచుకున్నాడని మనము ఒప్పుకుంటాము. కానీ కొలసీ పత్రిక 1:15 వంటి వాక్య భాగములు యేసు మానవ పరిభాషలో దేవుని యొక్క అత్యుత్తమమైన స్వయం ప్రత్యక్షతగా ఉన్నాడని బోధిస్తాయి. యేసు నరావతారిగా వచ్చిన నిత్య దేవుని కుమారుడును, పూర్ణమైన మానవ రూపమును మరియు దేవుని ప్రతినిధియునై ఉన్నాడు. మరియు ఈ కారణము చేత దేవునిని గూర్చి మనము విశ్వసించు ప్రతిదీ యేసులో దేవుని యొక్క ఉన్నతమైన ప్రత్యక్షతకు అనుగుణంగా ఉండాలి. ఆయన బోధలలో ఆయన జీవితము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము మరియు మహిమగల రాకడ యొక్క ప్రాముఖ్యతలో కూడా. దైవిక ప్రత్యక్షతను గూర్చి ఈ మూల భావనను మనసులో పెట్టుకుని దేవుని నుండి వచ్చు పలు రకముల ప్రత్యక్షతను పరిగణిస్తూ దేవుని యొక్క స్వయం ప్రత్యక్షతను మరింత స్పష్టముగా చూడాలి. మనం ముందు చెప్పినట్లు యేసు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రత్యక్షతగా ఉన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ఆయన మాత్రమే దేవుని యొక్క ఏకైక స్వయం ప్రత్యక్షత కాదని యేసు స్పష్టం చేశాడు. బదులుగా దేవుడు తనను తాను అనేక విధములుగా ప్రత్యక్షపరుచుకున్నాడని ఆయన ఉద్ఘాటించాడు. మొదటిగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొననిదే మనము దేవుని గూర్చి తెలుసుకోలేము. మరియు ఆయన దీనిని అనేక విధములుగా మన చుట్టూ ఉన్న సృష్టి మరియు దానిలోని అద్భుతముల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవునిని గూర్చి తాము నేర్చుకున్న విషయములను గూర్చి మనతో మాట్లాడు ఇతర ప్రజలతో మనము కలిగియుండు అనుబంధముల ద్వారా కూడా ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడు. దేవుని యొక్క ఈ ప్రత్యక్షతను మనము అనేక స్థాయిలలో పొందుకుంటాము. అవును, దేవుడు తనను తాను మన కొరకు ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా బయలుపరుచుకున్నాడు అనున్నది క్రైస్తవులకు అత్యంత ప్రాముఖ్యమైనది. కాబట్టి మనము చుట్టూ చూసి దేవుడు మనకు బయలుపరుచుకున్న విధానమును చూస్తాము. ఆయన ఉనికిలో ఉన్నాడని మనకు తెలుసు. మరియు ఆయనను గూర్చి ఆయన శిష్యుల ద్వారా మరియు నేటికి ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా బయలుపరుచుకుంటాడు. యేసు స్వయంగా గుర్తించిన రెండు రకముల దైవిక ప్రత్యక్షతలను క్రమబద్ధ వేదాంత శాస్త్రము తరచుగా గుర్తిస్తుంది. మొదటి రకమును సాధారణ లేక స్వాభావిక ప్రత్యక్షత అని పిలుస్తారు. సాధారణ ప్రత్యక్షత, సులువైన మాటలలో సాధారణ ప్రత్యక్షత అనే పదము దేవుడు తనను తాను సృష్టి యొక్క ప్రతి అనుభవము ద్వారా మానవులకు ప్రత్యక్షపరుచుకున్నాడు అనే బైబిల్ బోధనను సంబోధిస్తుంది. 19వ కీర్తన వంటి అనేక పాత నిబంధన లేఖన భాగములకు అనుగుణంగా చాలాసార్లు యేసు స్వయంగా సాధారణ ప్రత్యక్షత నుండి వేదాంత పాఠములను బోధించాడు. ఆయన చాలాసార్లు దేవునిని గూర్చి బోధించుటకు ప్రకృతిని మరియు సామాన్య మానవ కార్యములైన వ్యవసాయము మరియు చేపలు పట్టుట వంటి పనులను ఉపయోగిస్తాడు. వాస్తవానికి వారి జీవిత అనుభవముల నుండి దేవుని గూర్చి ఏమి నేర్చుకొనవచ్చో వివేచించుటకు తమ లోపలికి మరియు చుట్టుప్రక్కల చూడమని ఆయన మరలా మరలా శిష్యులను ప్రోత్సహించాడు. అపోస్తలుల కార్యములు 14:17 మరియు 17వ అధ్యాయం 28వ వచనములో మనము ఇలాంటి విషయమునే చూస్తాము. ఈ వచనములలో అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క ఉదాహరణను అనుసరించి సాధారణ ప్రత్యక్షతను ఉపయోగించాడు. ఇక్కడ ప్రకృతి మరియు గ్రీకు పద్యభాగం యొక్క విశ్లేషణ ద్వారా అన్యజనులకు దేవుని గురించి తెలిసిన విషయముల వైపుకు ఆయన చూపాడు. లేఖనములలో రోమాపత్రిక 1-2 అధ్యాయములు సాధారణ ప్రత్యక్షతను గూర్చి స్పష్టమైన వివరణను ఇస్తాయి. దేవుని గూర్చిన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయుచుండగా మనము దృష్టిలో ఉంచుకోవలసిన భావార్థకమైన మరియు అభావార్థకమైన అభిప్రాయముల వైపు ఈ అధ్యాయములు మన దృష్టిని ఆకర్షిస్తాయి. భావార్థకముగా దేవుని సృష్టిలో జీవిత అనుభవముల ద్వారా దేవుని గూర్చి మనము అనేక విషయములను నేర్చుకునవచ్చని రోమాపత్రిక 1-2 అధ్యాయములు బోధిస్తాయి. రోమాపత్రిక 1:20 పౌలు చెప్పిన మాటలను వినండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఈ అధ్యాయములను మనము దగ్గరగా చూసినప్పుడు సృష్టింపబడినవి ప్రకృతి క్రమము కంటే ఉన్నతముగా ఉన్నాయని మనము చూస్తాము. మానవ సంస్కృతిలో నుండి స్వయంగా మానవుల నుండి మరియు మన సొంత వ్యక్తిగత అంతరంగ జీవితముల నుండి మన నైతిక మనస్సాక్షి అంతర్బుద్ధి పూర్వ సంకేతములు మొదలగు వాటి నుండి దేవుని గూర్చి మనము నేర్చుకున్న విషయములు కూడా పౌలు దృష్టిలో ఉన్నాయి. సాధారణ ప్రత్యక్షత అనేది ఎంతో ప్రాముఖ్యమైన వేదాంత భావన అని నేను అనుకుంటాను. ఎందుకంటే అది ఒక తిరస్కరించరాని విషయమై ఉన్నది. మనమంతా ఈ లోకములో నివసిస్తాము. క్రైస్తవులమైనా కాకపోయినా మనమంతా దేవుడు సృష్టించిన లోకములో నివసిస్తున్నాము. ఇప్పుడు క్రైస్తవేతరుడు దీనిని గుర్తించుట లేక గుర్తించకపోవుట అనేది మరొక విషయము. కానీ సృష్టిలో మనము సాధారణ ప్రత్యక్షత అని పిలుచుదానిలో మన చుట్టూ మనము చూచు వాటిలో కేవలం సృష్టిని చూచుట ద్వారా దేవుడు ఎవరో మనము చూడగలుగుతాము. మనము బలమైన దేవుని కలిగి ఉన్నామని ఆయన గ్రహములను నక్షత్రములను మరియు చంద్రుని చేశాడను సత్యములో చూడగలము. మన దేవునికి సౌందర్యమును వీక్షించుగల కన్నులు ఉన్నాయి మరియు అందముగా ఉన్నవాటిని ఆయన గుర్తిస్తాడు. దీనిని మనము జంతువులు చెట్లు మరియు సూర్యాస్తమయములో చూడగలము. ఒక సింహములో దేవుని యొక్క మహత్వమును మనము చూడగలము. మనము చూచు ప్రతిచోట ఆయన స్వభావము మనకు స్పష్టముగా కనబడుతుంది. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము, ముఖ్యముగా ఒక సువార్త ప్రకటన దృష్టికోణము నుండి. ఎందుకంటే మనము ఆరంభించుటకు ఒక బిందువు కావాలి మరియు సాధారణ ప్రత్యక్షత ఆ ఆరంభ బిందువును మనకు ఇస్తుంది. మనము నివసించు ప్రపంచమును గురించి మనకు కొన్ని విషయములు తెలుసు. కాబట్టి మన చుట్టూ చూచుట ద్వారా లోకమును సృష్టించిన దేవుని కూడా చూడవచ్చు. శతాబ్దముల తరబడి సాధారణ ప్రత్యక్షతను గూర్చిన ఈ భావార్థకమైన దృష్టికోణము ప్రాకృతిక వేదాంత శాస్త్రము అను రూపములో దేవుని గూర్చిన సిద్ధాంతములో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించింది. ప్రాకృతిక వేదాంత శాస్త్రము సాధారణ ప్రత్యక్షత ద్వారా దేవుని గూర్చి నేర్చుకునుటకు కొనసాగుచున్న ప్రయత్నమై ఉన్నది. ప్రాకృతిక వేదాంత శాస్త్రము ద్వారా దేవుని గూర్చి ఎంతో నేర్చుకునవచ్చని క్రీస్తు అనుచరులు ఎల్లప్పుడూ గుర్తించారు. మరియు కొన్ని అరుదైన మినహాయింపులతో దేవుని సిద్ధాంతము మీద అధికారిక వేదాంత శాస్త్ర విశ్లేషణలు సంఘము యొక్క అన్ని శాఖలలో కూడా ప్రాకృతిక వేదాంత శాస్త్రమును చేర్చాయి. వాస్తవానికి మధ్యకాలిక యుగములోని ప్రఖ్యాతిగాంచిన ఛాత్రవాద వేదాంతవేత్తలు ప్రాకృతిక వేదాంత శాస్త్రమును నేర్చుకునుటకు ఒక అధికారికమైన మూడింతల ప్రణాళికను నిర్మించారు. మొదటిగా వారు సకారణత్వ మార్గములో మాట్లాడారు. దీనిని లాటిన్లో వయా కాసలిటాటిస్ అంటారు. దీని ద్వారా వారి అర్థము దేవుడు సృష్టించిన లేక ఆయన సృష్టిలో ఉనికిలోనికి తెచ్చిన మంచి విషయములను పరిశీలించుట ద్వారా దేవుని గూర్చిన సత్యములను నేర్చుకోవచ్చు. ఉదాహరణకు దేవుడు లోకములో అందమును మరియు క్రమమును సృష్టించాడని మనము చూడవచ్చు. కాబట్టి దేవుడు స్వయంగా అందమైనవాడును క్రమము కలవాడును అని మనము నిర్ధారింపవచ్చు. రెండవదిగా ఛాత్రవాదులు నిరాకరణ మార్గమును గూర్చి కూడా మాట్లాడారు. దీనిని లాటిన్ భాషలో వయా నెగేషియోనిస్ అంటారు. దీని ద్వారా వారి అర్థము దేవుని సృష్టి యొక్క పరిధులు మరియు అపరిపూర్ణతలతో పోల్చుట ద్వారా ఆయనను గూర్చిన సత్యములను నేర్చుకోవచ్చు. ఉదాహరణకు సృష్టి కాలపరిమితి కలిగినది, కానీ దేవుడు నిత్యుడైనవాడు. సృష్టి స్థాన పరిమితి కలిగినది, కానీ దేవుడు అమితమైనవాడు. మరియు మూడవదిగా, మధ్యకాలిక ఛాత్రవాదులు ఔన్నత్య మార్గములో కూడా మాట్లాడతారు. దీనిని లాటిన్ భాషలో వయా ఎమినెన్షియా అంటారు. దీని ద్వారా వారి అర్థము, ఆయన సృష్టించిన మంచి విషయముల కంటే దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉన్నాడు అని గుర్తించుట ద్వారా సాధారణ ప్రత్యక్షత నుండి దేవుని గూర్చిన సత్యములను నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, ప్రకృతి యొక్క శక్తి మనలను దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని నమ్మునట్లు పురికొల్పుతుంది. మానవ జ్ఞాన సామర్థ్యములు మనలను దేవుని యొక్క అసమానమైన శక్తిని నమ్మునట్లు చేస్తాయి. చాలా వరకు నేడు ఇవాంజలికల్ క్రైస్తవులు ఇట్టి కఠినమైన పద్ధతులను అనుసరించరు. కానీ ప్రాకృతిక వేదాంత శాస్త్రము నేటికి దేవుని గూర్చిన వేదాంత శాస్త్రములో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. సృష్టిలో మన అనుభవం యొక్క ప్రతి కోణమును, ఆయనను గూర్చిన విషయములను బయలుపరచుటకు దేవుడు రూపించాడని యేసు ఆయన అనుచరులకు బోధించాడు. మరియు క్రీస్తు యొక్క నమ్మకమైన ప్రజలుగా సాధారణ ప్రత్యక్షత ద్వారా దేవునిని గూర్చి మనము నేర్చుకునదగిన సమస్తమును వెదకుటకు మనము ఆతృత కలిగి ఉండాలి. దేవుని గూర్చిన వేదాంత శాస్త్రమును గూర్చి ఏ అధ్యయనము కొరకైనా సాధారణ ప్రత్యక్షత మరియు ప్రాకృతిక వేదాంత శాస్త్రము యొక్క భావార్థక అభిప్రాయములు ఎంతో ప్రాముఖ్యమైనవి. కానీ రోమాపత్రికలోని మొదటి రెండు అధ్యాయములు కొన్ని కీలకమైన అభావార్థక అభిప్రాయములను ఎలా అందిస్తున్నాయో కూడా మనం పరిగణించాలి. రోమాపత్రిక 1:18 ఇలా వ్రాసినప్పుడు పౌలు సాధారణ ప్రత్యక్షత యొక్క అభావార్థక అభిప్రాయములను వక్కానించాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈ వచనములో సాధారణ ప్రత్యక్షత దేవుని యొక్క కరుణ మరియు రక్షణ మార్గమునకు బదులుగా దేవుని ఉగ్రతను బయలుపరుస్తుందని పౌలు వివరించాడు. మరియు ఇది నిజము, ఎందుకంటే చాలాసార్లు పాపిష్టి ప్రజలు తమ భ్రష్టత్వము ద్వారా సాధారణ ప్రత్యక్షతలోని సత్యమును అణిచివేస్తారు. వాస్తవానికి రోమాపత్రిక 1:25 ప్రకారం పాపులు దేవుని సత్యమును అసత్యమునకు మార్చిరి. పాపిష్టి ప్రజలు తమ జీవిత అనుభవములలో నుండి దేవుని గూర్చి నేర్చుకోవలసిన విషయములను నేర్చుకునుటలో చాలాసార్లు విఫలులవుతారని యేసు స్వయంగా సూచించాడు. యేసు మరియు పౌలు ప్రకటించిన విధముగా దేవుడు సృష్టిలో బయలుపరిచిన విషయములను గూర్చి పాపిష్టి ప్రజలు తమకు తాము మరియు ఇతరులకు కూడా అబద్ధము చెప్పు వాంఛను కలిగి ఉన్నారు. ప్రాకృతిక వేదాంత శాస్త్రము అనే విభాగము ద్వారా మనము దేవుని గూర్చి ఏమి నేర్చుకోగలము అనే విషయమును గూర్చి నేను చాలా జాగ్రత్త వహించాలని ఆశపడుచున్నాను. ఆయన మహత్వము మరియు ఆయన శక్తిని గూర్చి మాట్లాడు రోమాపత్రిక 1:20 ఉన్న కథనము మీద నేను ఆధారపడాలని ఆశించుచున్నాను. మనము నేర్చుకునవలసిన విషయముల కొరకు ఇలాంటి విషయముల మీద ఆధారపడవచ్చని నేను ఆలోచిస్తున్నాను. కానీ వెంటనే సరైన దృష్టికోణము కలిగి ఉండుటకు మనకు విశేష ప్రత్యక్షత ఎంతో అవసరమయ్యున్నదని కూడా నేను చెప్పాలని ఆశించుచున్నాను. కాబట్టి మానవ తర్కమును పరీక్షించుటకు మీకు విశేష ప్రత్యక్షత కావాలి, అనగా స్వతంత్ర మానవ తర్కము కావాలి. ఎందుకంటే సమస్యాత్మకముగా అధ్యయనము చేయు మరియు అర్థము చేసుకును కొన్ని విషయములను కూడా సృష్టి అందిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్యమును గూర్చిన విశేష ప్రత్యక్షత దేవునిని గూర్చి ఖచ్చితముగా బోధిస్తుంది. మన తర్కమును సరి అయిన మార్గములో ఉంచుటకు ఆయన వాక్యముతో సంప్రదించుట ఎంతో అవసరమై ఉన్నది. దేవుని సృష్టి మనకు అనేక విషయములను బోధిస్తుంది. కానీ అత్యంత మౌలికముగా ఆయన సార్వభౌమ సృష్టికర్త అని అది మనకు బోధిస్తుంది. దేవుడు సమస్తమును శూన్యములో నుండి ఉనికిలోనికి తెచ్చువాడు. కాబట్టి అది మనకు ఆయన శక్తిని గూర్చి కూడా బోధిస్తుంది. రోమాపత్రిక 1:10 ప్రకారం అది మనకు ఆయన నీతిని గూర్చి కూడా బోధిస్తుంది. దేవుడు ఉన్నాడని, ఆయనను ఆరాధించాలని మానవులందరికీ తెలుసు అని, మరియు అందరికీ దేవుని యొక్క నీతి మరియు పరిశుద్ధతను గూర్చిన అవగాహన ఉన్నదని రోమాపత్రిక 1:10 మనము వింటాము. పాపిష్టి ప్రజలుగా మనము దానిని అణచివేస్తాము, దానిని నిర్లక్ష్యం చేయుటకు ప్రయత్నిస్తాము. కాబట్టి దేవుడు సృష్టికర్త అయ్యున్నాడని సృష్టి మనకు బోధిస్తుంది. ఆయన శక్తివంతుడు మరియు ఆయన నీతివంతుడు. పాపిష్టి మానవులుగా మనము ఆ విషయములను నిరాకరించుటకు, అణచివేయుటకు, ప్రయత్నిస్తాము. కాబట్టి ఆయనతో మనము సరైన సంబంధములోనికి ఎలా రావాలి అనేది సృష్టి మనకు బోధించని విషయము. నేను ఇక్కడ చెప్పిన విషయములను సృష్టి మనకు బోధిస్తుంది, కానీ అది ప్రభువైన యేసుక్రీస్తులో దేవుని కృప మరియు కరుణను గూర్చి మనకు బోధించదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క క్రియలలో దానిని గూర్చి ఒక అనుబంధ ప్రత్యక్షత అవసరమై ఉన్నది. సాధారణ ప్రత్యక్షత మీద ఈ అభావార్థకమైన అభిప్రాయములు ప్రాకృతిక వేదాంత శాస్త్రం మీద అతిగా ఆధారపడుటను గూర్చి ఒక అవసరమైన హెచ్చరికను ఇస్తాయి. ప్రాకృతిక వేదాంత శాస్త్రము తప్పిదములు లేనిది కాదు, ఎందుకంటే ఆయన సృష్టిని గూర్చి మనము కలిగి ఉన్న అనుభవముల నుండి దేవుని గూర్చి నేర్చుకును మన అధ్యయన సామర్థ్యమును పాపము కలుషితము చేసింది. నిజాయితీ గల క్రైస్తవ వేదాంతవేత్తల యొక్క ఉత్తమమైన కృషి తర్వాత కూడా ప్రాకృతిక వేదాంత శాస్త్రము తరచుగా సాధారణ ప్రత్యక్షతను తప్పుగా నిర్మించింది మరియు దేవుని గూర్చి మనము కలిగి ఉన్న భావనలోనికి తప్పిదములను పరిచయం చేసింది. ఉదాహరణకు, సంఘపితృల కాలములో మరియు మధ్యకాలిక యుగములో అన్య గ్రీకు మత మార్మికవాదము దేవునిని గూర్చి మానవులు ఏమీ కూడా నేర్చుకొనలేరు అనే అభిప్రాయములోనికి అనేకులను నడిపించింది. 18వ శతాబ్దములో ప్రకృతి క్రమమును గూర్చి అపార్థములు అనేక మంది వేదాంతవేత్తలను జ్ఞానోదయ దైవవాదమును, అనగా దేవుడు లోకములోని విషయములను పట్టించుకోడు అనే నమ్మకమును హత్తుకొనట్లు చేసింది. ఈ మధ్య శతాబ్దములలో జీవశాస్త్ర వైజ్ఞానిక పరిశోధనలు సృష్టికర్తగా దేవుని చూపు బైబిల్ అవగాహనను అనేక మంది తిరస్కరించినట్లు చేశాయి. ప్రతి మలుపుల్లో కూడా మానవ హృదయం యొక్క కాఠిన్యము సాధారణ ప్రత్యక్షతలో దేవుని గూర్చి బయలుపరచబడిన సత్యములను మరచిపోవునట్లు వేదాంతవేత్తలను నడిపించింది. అవును, ప్రాకృతిక వేదాంత శాస్త్రము మీద ఈ అభావార్థక అభిప్రాయములు ఒక ముఖ్యమైన ప్రశ్నకు దారితీశాయి. పాపము సాధారణ ప్రత్యక్షతను గూర్చి మనము కలిగి ఉన్న అవగాహనను కలుషితము చేసినేడలా దేవుని గూర్చిన సత్యమును మనం ఎలా తెలుసుకొనగలుగుతాము? ఈ ప్రశ్నకు జవాబిచ్చుటకు దైవిక ప్రత్యక్షత యొక్క 2వ ముఖ్య రకమును ఇప్పుడు చూద్దాము. సాధారణ ప్రత్యక్షతతో పాటుగా దేవుడు మనకు ప్రత్యేకమైన లేక విశేష ప్రత్యక్షతను ఇచ్చాడని యేసు బోధించాడు. విశేష ప్రత్యక్షత విస్తారమైన రీతిలో మాట్లాడితే, విశేష ప్రత్యక్షత అనగా అసామాన్యమైన రీతులలో దేవుడు తనను తాను బయలుపరుచుకొనుట. పరిశుద్ధాత్మ కలల ద్వారా, దర్శనముల ద్వారా, స్వరముల ద్వారా మరియు ఆయన యొక్క గొప్ప రక్షణ న్యాయ కార్యముల ద్వారా ప్రత్యక్షతను ఇచ్చాడు. ప్రేరేపించబడిన మానవ ప్రతినిధుల ద్వారా కూడా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు, అనగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన ఆయన ప్రవక్తలు మరియు అపోస్తలులు. అవును, మనము ముందు చెప్పినట్లు దేవుని యొక్క అతి గొప్ప వ్యక్తిగత ప్రత్యక్షత క్రీస్తులో కలిగినది. దేవుని సిద్ధాంతమునకు విశేష ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. అది దేవుని ఉద్దేశములకు ఎంత ప్రాముఖ్యమైనదంటే, లోకములోనికి పాపము ప్రవేశించక మునుపు కూడా దేవుడు ఆదాము హవ్వలను విశేషమైన స్వర ప్రత్యక్షత ద్వారా నడిపించాడు. అవును, పాపము చేసిన తరువాత కూడా విశేష ప్రత్యక్షత ఎంతో కీలకమైనదిగా ఉండినది. అది సాధారణ ప్రత్యక్షతను అర్థము చేసుకునుటకు మనము చేయు ప్రయత్నములను నడిపించుట మాత్రమేగాక అది నిత్య రక్షణ మార్గమును కూడా బయలుపరుస్తుంది. దేవుడు అసామాన్యమైన ప్రత్యక్షతను అనగా లోకములోనికి పాపము రాకమునుపు మరియు వచ్చిన తర్వాత కూడా మనకు ఇచ్చుట ఎంత అద్భుతమైన విషయమైనప్పటికీ, మనము దేవుని నుండి విశేష ప్రత్యక్షత అని పిలుచుకున్నది 2000 సంవత్సరముల క్రితం సంభవించినది. కాబట్టి నేడు విశేష ప్రత్యక్షత ద్వారా మనము దేవుని గూర్చి ఎలా నేర్చుకోగలము? మరొకసారి దేవుని యొక్క అత్యున్నత ప్రత్యక్షత అయిన యేసు ఏమి బోధించాడో మనము చూడాలి. క్లుప్తముగా, లేఖనములో ఉన్న దేవుని విశేష ప్రత్యక్షత యొక్క ఆధీనములో ఉండమని క్రీస్తు ఆయన అనుచరులకు బోధించాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 28-34 వచనాల వంటి వాక్య భాగములు, యేసు ఆయన కాలములోని ఇతర పాలస్తీనా రబ్బీల వలె పాత నిబంధనను దేవుని యొక్క వ్రాయబడిన విశేష ప్రత్యక్షతగా పరిగణించాడని స్పష్టముగా బోధిస్తున్నాయి. మరియు క్రొత్త నిబంధన కూడా దేవుని యొక్క ప్రేరేపిత ప్రత్యక్షత అని మనకు తెలుసు. యోహాను సువార్త 16:12-13 మరియు ఎఫెసి పత్రిక 2:20 వంటి చోట్ల పరలోకములోనికి యేసు ఆరోహణమైన తరువాత సంగమునకు దేవుని బయలుపరచుటకు మొదటి శతాబ్దపు అపోస్తలులను మరియు ప్రవక్తలను బలపరచుటకు ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. క్రొత్త నిబంధన ఈ మొదటి శతాబ్దపు అపోస్తలుల మరియు ప్రవక్తల విశేష ప్రత్యక్షతల యొక్క ప్రతినిధ్య సంపుటిగా ఉన్నది. చరిత్ర అంతటిలో సాధారణ ప్రత్యక్షత మరియు విశేష ప్రత్యక్షతలో దేవుడు బయలుపరచిన వాటిని వివేచించుటకు లేఖనము మీద ఆధారపడవచ్చునని ఎవాంజలికల్ క్రైస్తవులు ఇందుకే చెబుతారు. దేవుని ప్రత్యక్షత మరియు మర్మములను గూర్చి మనము చేయు ఈ అధ్యయనములో దేవుని గూర్చి మనము ఎరిగిన ప్రతి విషయమునకు మూలము దైవిక ప్రత్యక్షత అని మనము చూశాము. ఇప్పుడు ఈ విషయము యొక్క మరొక కోణమును చూద్దాము. దైవిక మర్మములు అనగా దేవుని గూర్చి మరుగు చేయబడియున్న అనేక విషయములు దేవుని గూర్చిన వేదాంత శాస్త్రం యొక్క మన అధ్యయనమును ఎలా ప్రభావితము చేస్తాయి? నిజముగా దేవుడు ఎవరో తెలుసుకొనుట మనము కనుగొనుటకు ప్రయత్నించవలసిన ఒక విషయం మరియు కనుగొనుటకు కష్టమైన విషయం. ఆయన స్వతంత్ర శ్రేష్టత గలవాడు. ఆయన సృష్టికి వెలుపల ఉన్నవాడు. ఈ లోకములో మనము అనుభవించు ప్రతిదానిని ఆయన సృష్టించాడు. కాబట్టి ఆయన తనను తాను బయలుపరచుకొనకపోతే, ఆయన ఏదో ఒక విధముగా సృష్టిలోనికి ప్రవేశించకపోతే ఆయనను మనము తెలుసుకొనలేము. ఆయన మనతో మాట్లాడతాడు, తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు మరియు ఆయన కుమారుని ద్వారా సంపూర్ణముగా బయలుపరుచుకున్నాడు. కానీ అది ఆయనను మనకు నిగూఢమైన వానిగా చేస్తుంది. వాస్తవానికి దేవుని రాజ్యమును, ఆయన రాజ్యపాలనను మరియు ఆయన పరిపాలనను మనము తెలుసుకొనగల ఏకైక మార్గము ఆయన తనను తాను మనకు బయలుపరుచుకునుటయే. ఎందుకంటే మనం ఇక్కడ నివసించుటకు ఆయన అవకాశమిస్తాడు మరియు ఆయన అదృశ్యమైన వానిగా ఉన్నాడు. మనము ఇంతకుముందు చూసినట్లుగా మానవులకు మరియు ఆయనకు మధ్య ఉన్న గొప్ప దూరమును దేవుడు అధిగమించాడు. సాధారణ మరియు విశేష ప్రత్యక్షత ద్వారా మనము ఆయనను తెలుసుకునుటను ఆయన సాధ్యపరిచాడు. కానీ అదే సమయంలో దేవుని గూర్చి మనము కలిగి ఉన్న జ్ఞానము దైవిక మర్మములచే ప్రభావితము చేయబడింది. దేవుడు తనను గూర్చి తాను అనేక విషయములను బయలుపరుచుకొనలేదు. దేవుని గూర్చిన వేదాంత శాస్త్రమును అధ్యయనం చేయునప్పుడు దైవిక మర్మములను అర్థము చేసుకొనుట ఎంతో ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి దీనిని రెండు మెట్లలో చూచుట సహాయకరముగా ఉంటుంది. మొదటిగా దైవిక మర్మములను గూర్చిన మూల భావనను వివరించుదాము. తరువాత దేవుని సిద్ధాంతమును అధ్యయనము చేయుచుండగా మనము ఎదుర్కొను మర్మముల రకములను మనము చూద్దాము. దైవిక మర్మముల యొక్క మూల భావన ఏమిటి? మర్మము అనే పదము లేఖనములో అనేక విధములుగా ఉపయోగించబడింది. కాని మన ఉద్దేశముల కొరకు దైవిక మర్మములను గూర్చి మనము ఈ విధముగా చెప్పవచ్చు. దేవుని గూర్చి మన అవగాహనను పరిమితము చేయు లెక్కలేనన్ని బయలుపరచబడని దేవుని గూర్చిన సత్యములు. ఈ నిర్వచనం యొక్క రెండు కోణములను మనం ఎత్తిచూపుదాము. మొదటి కోణం ఏమనగా దైవిక మర్మములు లెక్కలేనన్ని బయలుపరచబడని దేవుని గూర్చిన సత్యములు అనే వాస్తవము. రోమాపత్రిక 11:33 మనం ఎల్లప్పుడూ దైవిక మర్మములను గూర్చి అవగాహన కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఆయన ఇలా వ్రాశాడు, ఆహా, దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ఈ వచనమునకు ముందు ఉన్న అధ్యాయములలో పౌలు సాధారణ మరియు విశేష ప్రత్యక్షతలో నుండి దేవుని గూర్చి అనేక దృఢమైన నమ్మకములను వెలికితీశాడు. కానీ ఈ వాక్య భాగములో పౌలు దేవుని బుద్ధిజ్ఞానముల యొక్క బాహుళ్యమును గూర్చి తెలియజేశాడు మరియు దేవుని తీర్పులు శోధింపనెంతో అసఖ్యములనియు ఆయన మార్గములెంతో అగమ్యములనియు అతడు ఒప్పుకున్నాడు. దైవిక ప్రత్యక్షత ద్వారా పౌలు దేవుని గూర్చి ఎంతగానో తెలుసుకున్న తర్వాత కూడా అతడు లెక్కలేనన్ని మర్మములను అనగా దేవుని ఆత్మ బయలుపరచని విషయములను కూడా ఎదుర్కొన్నాడు. మనము కలిగి ఉన్న అవగాహనను లేక జ్ఞానమును మించియున్నాడు. కాబట్టి దేవుడు నిగూఢమైనవాడు. కొన్నిసార్లు మనతో సంప్రదించకుండా ఆయన కార్యములు చేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో సంప్రదించకుండా కార్యములు చేస్తాడు. గాని కొన్నిసార్లు ఆయన కార్యములు చేయు విధానమును వివేచించుట మనకు కష్టమవుతుంది. దేవుని జ్ఞానమును ఎవరూ కూడా సంపూర్ణముగా అర్థము చేసుకోలేరు అనే దృష్టికోణంలో కూడా ఆయన ఊహకు అందని వానిగా ఉన్నాడు. ఆయన సృష్టించబడిన వాడు కాక దేవుడయ్యున్నాడు, కాబట్టి ఆయనలో నిగూఢమైన విషయములు ఉంటాయి. కాబట్టి దేవుని నిగూఢత్వము విషయంలో మనలను ఇబ్బంది పెట్టదగినది ఏమీ లేదు. దేవుని యొక్క నిగూఢత్వము యొక్క అర్థము ఆయనను మనము చేరలేమని కాదు, ఆయన మనలను ప్రేమించడని మరియు మనము ఆయన ప్రేమను అనుభవించలేమని కూడా దీని అర్థము కాదు. దీని అర్థము వీటిలో ఏదీ కూడా కాదు. వాస్తవానికి ఆయన నిగూఢమైన వానిగా లేనట్లయితే ఆయన దేవుడయ్యుండేవాడు కాదని మనము చెప్పవచ్చు. నిగూఢత్వము లేని దేవుడు మనకు ఎందుకు కావాలి? ఆయనను గూర్చి మనకు సమస్తము తెలియదు గాని ఆయనను గూర్చిన సత్యములు మనకు తెలుసు. ఆయనను మనము పూర్తిగా అర్థము చేసుకోలేము గాని ఒక అస్పష్టమైన తార్కిక నియమమునుగాక దేవుని మేము ఎరిగియున్నాము అని చెప్పు విధముగా ఆయనను మనము ఎరిగియున్నాము. 1797 నుండి 1878 మధ్య కాలంలో నివసించి ప్రిన్స్టన్ థియోలజికల్ సెమినారీలో క్రమబద్ధ వేదాంత శాస్త్రమును బోధించిన చార్లెస్ హడ్జ్ దైవిక మర్మములను అద్భుతమైన రీతిలో క్రోడీకరించాడు. అతడు వ్రాసిన సిస్టమాటిక్ థియోలజీ యొక్క మొదటి వాల్యూమ్ మొదటి భాగం 4వ అధ్యాయములో ఇలా వ్రాశాడు, మన ఆలోచనకు మించినంతగా దేవునిలో ఎన్నో అమితమైన విషయములు ఉన్నాయి మరియు మనము తెలుసుకుని ఉన్న విషయములను అసంపూర్ణముగా తెలుసుకుని ఉన్నాము. హడ్జ్ ఇక్కడ రెండు ముఖ్యమైన పరిశీలనలను చేశాడు. మొదటిగా, మన ఆలోచనకు మించినంతగా అమితమైన విషయములు దేవునిలో ఉన్నాయని అతడు సూచించాడు. ఆయనలో కొన్ని మర్మములు లేక చాలా మర్మములు మాత్రమే లేవు, బదులుగా దేవుడు స్వయంగా అమితమైన వానిగా ఉన్నాడు. కాబట్టి మనము ఊహించలేనన్ని అమితమైన మర్మములు ఆయనలో ఉన్నాయి. దైవిక మర్మములు మన అవగాహనను ఎంతగా చొచ్చుకుపోతాయంటే దేవుని గూర్చి మనము ఎరిగియున్న విషయములను కూడా అసంపూర్ణముగా ఎరిగియున్నాము అని హడ్జ్ వివరించాడు. మరొక మాటలో, దేవుని గూర్చి మనము పూర్తిగా అర్థము చేసుకోగల ఒక్క విషయము కూడా లేదు. కొన్నిసార్లు దేవుని అర్థము చేసుకునుట కష్టమని ఎవరైనా అంటే దానిని మనము నిరాకరిస్తూ ఇలా అంటాము, సరే నేను ఆయనను తెలుసుకోలేనా, నేను ఆయనను ఎరగలేనా. మరియు అవును, బైబిలు దేవుని యొక్క స్వయం ప్రత్యక్షతగా ఉన్నది. ఆయనను మన వ్యక్తిగతముగా ఎరుగులాగును మరియు ఆయనను గూర్చి కొన్ని విషయములు మనము తెలుసుకునులాగును ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. కానీ ఒకసారి ఆగి మీరు దీనిని గూర్చి ఆలోచన చేసినట్లయితే, దేవుడు నిజముగా అమితమైన వాడైనట్లయితే నాకున్న చిన్న మెదడు లేక చరిత్రలో ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న ఉత్తమమైన వేదాంతవేత్తల యొక్క మెదడులు ఆయనను సంపూర్ణముగా అర్థము చేసుకొనలేవు. నిర్వచనము ప్రకారము ఆయనను నేను పూర్తిగా అర్థము చేసుకోగలిగితే నేను ఆయన ఎంత గొప్పవాడిని అవుతాను. మరియు ఇది మన జీవితములో అతి ప్రాముఖ్యమైన విషయము. మన దేవుడు చిన్నవాడు కాదు. నా మనస్సులోనికి లేక నా పుస్తకములోనికి సంపూర్ణముగా కుదించగల చిన్నవాడు ఆయన కాదు. ఆయన తనను గూర్చి తాను తగినంతగా బయలుపరుచుకున్నందుకు, ఆయనను గూర్చి కొంతవరకు అవగాహన కలిగి ఉండుటకు, ఆయనతో సహవాసము కలిగి ఉండుటకు, ఆయనతో సహవాసములో సరిగా జీవించుటకు మరియు ఆయనను గూర్చి సంపూర్ణముగా కాకపోయినా సరిగా ఆలోచన చేయుటకు ఆయన మనకు రక్షణను అనుగ్రహించినందుకు మనము వందనస్థులమై ఉన్నాము. దైవిక మర్మములు అసంఖ్యాకమైనవని గుర్తించుటతో పాటుగా దైవిక మర్మముల యొక్క రెండవ ప్రాముఖ్యమైన కోణమును కూడా మనము గుర్తించాలి. మనము దేవుని గూర్చిన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయుచుండగా దైవిక మర్మములు మన అవగాహనను బహుగా పరిమితము చేస్తాయి. దేవుని గూర్చి మనము కలిగి ఉన్న జ్ఞానమును దైవిక మర్మములు అనేక విధములుగా పరిమితము చేస్తాయి. కానీ ఈ పాఠం కొరకు మనము కేవలము రెంటిని మాత్రమే చూద్దాము. ఒకవైపున దేవుని గూర్చిన జ్ఞానమును మనము బహుగా పరిమితము చేశాము. క్రీస్తులో రక్షణ మరియు జీవితము కొరకు ప్రాముఖ్యమైన విషయమును దేవుడు స్పష్టము చేసినప్పటికీ, వాస్తవానికి దేవుని గూర్చి మనలో ఎవరూ కూడా ఎక్కువగా అర్థము చేసుకోలేరు. ఒక అద్దములో చూస్తున్నట్లు మనము దేవుని సత్యము యొక్క అసంపూర్ణమైన ప్రతిబింబమును మాత్రమే చూస్తామని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము తెలియజేస్తుంది. కాబట్టి దేవుని సిద్ధాంతమును గూర్చిన చర్చలలో పూర్తిగా జవాబు ఇవ్వలేని అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఉదాహరణకు, దేవుడు చెడుకు ఎందుకు అనుమతి ఇస్తాడు? ప్రస్తుత సన్నివేశములలో దేవుని ఉద్దేశములను మనము ఎలా వివేచించగలము? అనేక మంది వేదాంతవేత్తలు ముఖ్యముగా సంశయవాదులతో చుట్టుముట్టబడి ఉన్నవారు ఇలాంటి ప్రశ్నలకు మా దగ్గర ఎలాంటి జవాబులు లేవని ఒప్పుకొనలేరు, కాబట్టి ఊహాగానాలను చేస్తారు. కానీ దైవిక మర్మములు తరచుగా క్రీస్తు యొక్క నమ్మకము గల అనుచరులు నాకు తెలియదు అని ఒప్పుకొనట్లు చేస్తాయి. దేవుని సిద్ధాంతము విషయములో దేవుడు ఒక విషయమును బయలుపరచని ఎడల దానిని మనము ఎరుగలేము. ఇది సత్యము. క్రీస్తు యొక్క నమ్మకమైన అనుచరులుగా దేవుని గూర్చి మన యొద్ద మితమైన సమాచారం ఉన్నదనే సత్యము నుండి మనము దూరము కాకూడదు. వాస్తవానికి ఈ బలహీనతను గూర్చి మాటిమాటికి జ్ఞాపకము చేసుకునుట ఒక ఆశీర్వాదము. దైవిక మర్మములు దేవుని నమ్మునట్లు మనలను ప్రోత్సహిస్తాయి. దేవుని గూర్చిన జ్ఞానమును పొందుకొనుటకు మన మితమైన సామర్థ్యముల మీద నమ్మకముంచుటకు బదులుగా పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా మనము తండ్రి మీదను క్రీస్తు మీదను ఆధారపడాలి. మరొక ప్రక్క మానవులు దేవుని ప్రత్యక్షతలను గూర్చి కేవలం మితమైన వివరణలను మాత్రమే ఇవ్వగలరని దైవిక మర్మములు అర్థమునిస్తాయి. సత్యదేవుని యొక్క ప్రత్యక్షత స్వయం ఖండితముగా ఉండదని మనము సరిగానే చెప్పవచ్చు. మరియు దేవుని ప్రత్యక్షతల మధ్య మనము అనేక తార్కిక అనుబంధములను చూడవచ్చు. అయితే మనము దీనిని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దైవిక మర్మములు దేవుని గూర్చి మనము కలిగి ఉన్న సమాచారమును మాత్రమే పరిమితము చేయవు. కానీ దేవుడు తనను గూర్చి తాను బయలుపరుచుకున్న విషయముల మధ్య తార్కికమైన సంబంధమును వివరించు సామర్థ్యమును కూడా పరిమితము చేస్తాయి. ఉదాహరణకు త్రిత్వమును గూర్చి, అనగా దేవుడు ముగ్గురిలో ఒకనిగా ఉన్నాడను సత్యమును గూర్చి మనము స్పష్టమైన తార్కికమైన వివరణను ఇవ్వలేము. యేసు సంపూర్ణముగా మానవునిగాను సంపూర్ణముగా దేవునిగాను ఉన్నాడను సత్యములోని ప్రతి కోణమును మనము తార్కికముగా వివరించలేము. మానవుల విషయముల మీద సంపూర్ణ సార్వభౌమత్వము కలిగియుండి కూడా మనము చేయు పనులకు మనలను బాధ్యులుగా దేవుడు ఎందుకు చేస్తాడో మనము పూర్తిగా స్పష్టపరచలేము. ఉత్తమమైన క్రైస్తవ పండితులు ఇలాంటి ప్రశ్నలకు జవాబులిచ్చుటకు ప్రయత్నించారు, కానీ సంపూర్ణమైన మరియు తార్కికమైన వివరణలను వారు అందించలేకపోయారు. తుదకు దేవుడు తనను గూర్చి తాను బయలుపరుచుకున్న విషయముల యొక్క తార్కిక అనుబంధమును వివరించుటకు ప్రయత్నించుట విలువైన పనియే. కానీ ఒక దానిని సత్యము లేక అసత్యము అని దీని ద్వారా నిర్ధారించలేము. ఏ వేదాంత ప్రతిపాదన యొక్క సత్యమైనా దేవుడు దానిని సాధారణ లేక విశేష ప్రత్యక్షతలో బయలుపరిచాడా లేదా అను విషయము మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు అగోచరమైన వాడని వేదాంతవేత్తలు చెప్పునప్పుడు వారి అర్థము లేక వారు చెప్పదలుచుకున్నది ఏమనగా, ఆయన పూర్ణ మూర్తిమత్వమును మరియు వ్యక్తిత్వమును మితమైన మనము జీర్ణించుకునుట మరియు అర్థము చేసుకునుట సాధ్యము కాదు. అమితమైన వానిగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనను సంపూర్ణముగా తెలుసుకునుట మరియు అర్థము చేసుకునుట అసాధ్యము. ఈ సందర్భములో రోమాపత్రిక 11:33-34 ఆయన బుద్ధిజ్ఞానముల బాహుల్యము శోధింపనశక్యములు అని పౌలు చెప్పిన మాటలను నేను జ్ఞాపకము చేసుకుంటాను. అయినను ఆయన అందించిన స్వయం ప్రత్యక్షత మనము విశ్వసించుటకు సరిపోతుంది. దైవిక మర్మముల యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకునుటకు మనము మూల భావనను చూశాము. ఇప్పుడు దేవుని సిద్ధాంతమును మనము అధ్యయనము చేయుచుండగా ఉపయోగపడు దైవిక మర్మముల యొక్క రకములను పరిగణించుట సహాయకరముగా ఉంటుంది. మనము రెండు వేర్వేరు రకముల మర్మముల మధ్య వ్యత్యాసము చూపవచ్చు. మొదటి రకమును మనము తాత్కాలిక మర్మములు అంటాము. దీని అర్థం ఏమిటో చూద్దాము. తాత్కాలిక మర్మములు మానవుల నుండి కొంతకాలము వరకు మరుగు చేయబడి చరిత్రలో తరువాత కాలములో బయలుపరచబడిన దేవుని గూర్చిన సత్యములు. ఒకప్పుడు నిగూఢముగా ఉన్న విషయములను దేవుడు సాధారణ ప్రత్యక్షత ద్వారా బయలుపరుస్తాడు. ఆయన భౌతిక లోకమును, మానవ సంస్కృతులను, ఇతర ప్రజలను లేక మనలో కలుగు మార్పులను కూడా తాత్కాలిక మర్మములను బయలుపరచుటకు ఉపయోగిస్తాడు. విశేష ప్రత్యక్షత విషయంలో కూడా ఇలాంటిదే నిజమయ్యున్నది. దేవుడు ఇచ్చిన తదుపరి విశేష ప్రత్యక్షతలు దేవుని యొక్క మునుపటి విశేష ప్రత్యక్షతలను ఎన్నడూ ఖండించలేదని లేఖనములను జాగ్రత్తగా అధ్యయనము చేయుట ద్వారా చూడగలము. అయితే కాలక్రమములో దేవుడు తనను గూర్చి తాను మరి ఎక్కువగా బయలుపరుచుకున్నాడు అన్న విషయము కూడా స్పష్టముగా ఉన్నది. విశేష ప్రత్యక్షత యొక్క ఈ విశదీకరణ బైబిలు చరిత్ర యొక్క ప్రతియుగములోనూ జరిగింది. అవును, దైవిక మర్మముల యొక్క అత్యంత నాటకీయమైన విశదీకరణ క్రీస్తు యొక్క విశేష ప్రత్యక్షతలో జరుగుతుంది. ఎఫెసి పత్రిక 1:9, 3:3, 6:19 వ్రాసినప్పుడు పౌలు మనస్సులో ఈ విషయం ఉన్నది. ఈ వచనములలో పౌలు క్రీస్తులో దేవుని మర్మము యొక్క నిత్య ఉద్దేశమును సూచించాడు. క్రొత్త నిబంధన అపోస్తులు మరియు ప్రవక్తల కాలము వరకు ఈ మర్మము మరుగు చేయబడినదని అతడు వివరించాడు. ఈ కారణము చేత మనము దేవుని గూర్చి నేర్చుకొనుటకు ప్రయత్నించిన ప్రతిసారి పాత నిబంధనలో కనిపించు తాత్కాలిక మర్మములను గూర్చి స్పష్టత పొందుటకు క్రొత్త నిబంధనలోని విశేష ప్రత్యక్షతను మనము వెదకాలి. దేవుని గూర్చి మాట్లాడునప్పుడు కొన్నిసార్లు మనము నిగూఢమైన అనే పదమును ఉపయోగిస్తాము, ఎందుకంటే ఆయన ఏమి చేస్తున్నాడో ఖచ్చితముగా మనము అర్థము చేసుకోలేము. మరొక వైపు క్రొత్త నిబంధన మిస్టిరియోన్ అనే పదము నుండి వెలువడిన నిగూఢమైన అనే పదమును ఉపయోగిస్తుంది, మరియు దీని అర్థం ఏమిటంటే దేవుని యొక్క కృపగల రక్షణ ప్రణాళికను మన సొంతగా మనము ఎన్నడూ కనుగొని ఉండేవారము కాము. అనగా దేవుడు బయలుపరిచి ఉండకపోతే దీనిని మనము ఎన్నడూ అర్థము చేసుకుని ఉండేవారము కాము, కాబట్టి ఇది మర్మమై ఉన్నది. మరియు అలాగే విశేష ప్రత్యక్షతలో దేవుడు తన ప్రణాళికను మనకు బయలుపరుస్తాడు. మిస్టిరియోన్ అనే పదము ఈ కారణము చేతనే ఎఫెసి పత్రికలోను మరియు 1 కొరింథీ పత్రికలోను ఉపయోగించబడింది. దేవుడు నిదానముగా ఆయన యొక్క ప్రత్యక్షతను విశదపరచి యూదునికి మరియు అన్యజనునికి రక్షణ ఎలా వర్తిస్తుందో మరియు యేసుక్రీస్తును మెస్సయగా అంగీకరించు వారికి ఎలా చెందుతుందో చూపుతున్నాడు. అలాగే క్రొత్త నిబంధన క్రైస్తవులుగా కూడా దేవుడు మనకు ప్రతి తాత్కాలిక మర్మమును బయలుపరచలేదని మనము జ్ఞాపకముంచుకోవాలి. 1 కొరింథీ పత్రిక 13:12 పౌలు ఇలా వ్రాస్తున్నాడు: ఇప్పుడు కొంత మట్టుకే ఎరుగియున్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. క్రీస్తు మహిమలో తిరిగి వచ్చిన తరువాత మాత్రమే ఆయన ప్రతి తాత్కాలిక మర్మమును బయలుపరుస్తాడు. మరియు మనము నేటి కంటే మరి ఎక్కువ సంపూర్ణముగా దేవుని ఆయన మార్గములను అర్థము చేసుకోగలము. మనము చూచినట్లుగా దేవుని సిద్ధాంతమును మనము అధ్యయనము చేసినప్పుడు మనము అనేక తాత్కాలిక మర్మములను ఎదుర్కొంటాము. కానీ దేవుని గుర్చిన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయుచుండగా మనము శాశ్వత మర్మములను కూడా ఎదుర్కొనవలసి ఉన్నదని బైబిల్ స్పష్టం చేస్తుంది. శాశ్వత మర్మములనగా మానవులు ఎన్నడూ అర్థము చేసుకోలేని దేవుని గూర్చిన సత్యములు, ఎందుకంటే అవి మన ఆలోచనకు మించినవై ఉన్నవి. సాంప్రదాయిక వేదాంత శాస్త్రములో ఈ సత్యమును దేవుని యొక్క అగోచరత్వము అని పిలుస్తారు. దేవుడు ఆయనను గూర్చిన విషయములను మానవుల ఆలోచన ప్రకారం బయలుపరచుచుండగా మనము ఆయనను గూర్చి కొన్ని విషయములను అర్థము చేసుకోగలము, కానీ మనము దేవునిని గూర్చి సమస్తమును ఎన్నడూ అర్థము చేసుకోలేము. ఈ ఆలోచనను మనము యెషయా గ్రంథము 55:8-9 చూస్తాము. అక్కడ ప్రవక్త అయిన యెషయా ఇలా వ్రాశాడు: నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ వచనములలో దేవుని యొక్క అగోచరత్వము కారణముగా దేవుని యొక్క శాశ్వత మర్మములను యెషయా ఇజ్రాయేలుకు జ్ఞాపకం చేశాడు. లేఖనములు దేవుని నిగూఢమైనవిగా సంబోధించినప్పుడు నిగూఢ అనే పదమును అపార్థం చేసుకోకుండా మనము జాగ్రత్త పడాలి. ఈ లోకములో ఉన్న విషయములు నిగూఢమైనవని నేను ఆలోచించినప్పుడు వాటిలో కొన్ని చీకటి రహస్యములు ఉన్నాయని, అవి నన్ను ఏదో ఒకరోజు ఆశ్చర్యపరుస్తాయని నేను ఆలోచిస్తాను. కానీ ఇక్కడ అర్థము అది కాదు. ఇక్కడ నిగూఢమైన అంటే దేవుడు అగోచరమైన వాడని మన అర్థము. మన ఊహకు మించిన జీవనము ఆయనకు ఉన్నదని మన అర్థము. అనగా ఆయనను గూర్చి మనము సంపూర్ణముగా అర్థము చేసుకోలేనిది ఏదో ఒకటి ఉన్నది. మరియు ఇది నాకు ఇష్టం. అనగా ఆయన మన సృష్టమైన జీవితమునకు మించినవానిగా ఉన్నాడు. ఆయన నా ఆలోచనకు మించినవాడు. దీని కొరకు మేము ఉపయోగించు వేదాంత పదము స్వయం శ్రేష్టత. దేవుడు స్వయం శ్రేష్టత గలవాడు. ఆయన మన ఆలోచన పరిధికి మించినవాడు, మరియు అందుకే ఆయన ఆరాధనకు యోగ్యుడు. అందుకే ఆయన గొప్పవాడు. అందుకే ఆయన మనము ఇష్టపడువాడు. దేవునిలో మర్మము అనేది ఆయన స్వభావము వలన ఆయన అమితత్వము మరియు మన మితత్వము, మన పరిమితి మరియు ఆయన అపరిమితమైన శక్తి మరియు అవగాహన వలన కొంతవరకు కలుగుతుంది. అంతేగాక అది సృష్టిలో ఆయన ఉద్దేశములు మరియు ప్రణాళికలతో కూడా ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉన్నది. దేవుడు ఈ విధముగా ఎందుకు పనిచేస్తాడు మరియు ఆ విధముగా ఎందుకు చేయడు? మరియు చాలాసార్లు అహంకారము గల మానవులుగా దేవుని కంటే పనులు చేయుట మనకు బాగా తెలుసు అని మనము ఆలోచిస్తామని నేను అనుకుంటున్నాను. అయితే దేవుని మర్మములో లేఖనము దీనిని గూర్చి మాట్లాడుతుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 29:29 ప్రకారము మరుగుచేయబడిన విషయములు దేవునికి మాత్రమే చెందినవి, కాని బయలుపరచబడినవి మన కొరకు. అవి మనము ఆనందించుట కొరకు మరియు వేడుక చేసుకునుట కొరకు ఇవ్వబడినవి. మరియు దేవుడు మనకు సమస్తమును తెలియజేయలేదు అనుటకు కూడా ఒక భావము ఉంది. తనను గూర్చి తాను సమస్తమును తెలియజేయలేదు. ఆయన ఎలా తెలియజేయగలడు? మరియు మనము ఎలా అర్థము చేసుకోగలము? అంతేగాక ఆయన తన ప్రణాళికలను మరియు ఉద్దేశములను ఎలా నెరవేర్చుతున్నాడో మనకు ఏమీయూ తెలియపరచలేదు. దేవుడు ఈ విషయములను ఎందుకు అనుమతించాడు అని తాను అడిగిన ప్రశ్నలకు జవాబుల కొరకు ఎదురుచూసిన పాత నిబంధనలోని యోబు కంటే దీనిని గూర్చి మరి ఎక్కువగా ఎవరికీ తెలియదు. మరియు తాను కోరిన జవాబును దేవుడు అతనికి ఇవ్వలేదు. దేవుడు ఇచ్చిన జవాబు ఏమనగా, నేను ఏమి చేయుచున్నానో నాకు తెలుసు, మరియు ఒక విధంగా నా ప్రణాళికలో ఒక మర్మమున్నది, మరియు దానిని నేను మాత్రమే పూర్తిగా వివరించగలను, మరియు తుదకు కాలము సమాప్తమైన తరువాత అనుకోకుండా ఒక్కసారిగా సమస్తము నీకు అర్థమవుతుంది. దేవుని గూర్చి మనము ఏమి ఎరిగియున్నాము అనే మన ఈ పాఠ్యక్రమమును ఆరంభించుచుండగా మనము ఈ విషయమును ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. దేవుడు తనను తాను సాధారణ మరియు విశేష ప్రత్యక్షతలలో బయలుపరుచుకున్నప్పటికీ ఆయన తాత్కాలిక మరియు శాశ్వత మర్మములను మన నుండి మరుగు చేసి ఉంచాడు. మనము దేవుని గూర్చిన అవగాహనలో ఎంతో పరిమితము కలిగి ఉన్న నిమిత్తమాత్ర సృష్టములమనే సత్యము నుండి తప్పించుకోలేము. దేవుని గూర్చి మనకు ఏమి తెలుసు అనే ఈ పాఠములో ఇంతవరకు దైవిక ప్రత్యక్షత మరియు మర్మములు దేవుని గూర్చిన వేదాంత శాస్త్రమును ఎలా ప్రభావితము చేస్తాయో చూశాము. కాబట్టి ఇప్పుడు మన రెండవ ముఖ్యాంశమును పరిచయము చేయుటకు సిద్ధముగా ఉన్నాము, దేవుని గుణములు మరియు కార్యములు. దేవుని గూర్చి మనము ఏమి తెలుసుకోగలము అనే విషయమును గూర్చి సాంప్రదాయిక వేదాంతవేత్తలు క్రోడీకరించిన రెండు ముఖ్యమైన మార్గములకు ఈ అంశములు ప్రాతినిధ్యం వహిస్తాయి. దేవుని యొక్క గుణములు మరియు కార్యములతో పాటుగా క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని గూర్చిన వేదాంత శాస్త్రములో త్రిత్వ సిద్ధాంతము పట్ల ఎక్కువ ఆసక్తిని చూపారు. అపోస్తలుల విశ్వాస ప్రమాణము మీద మన పాఠ్యక్రమములో పరిశుద్ధ త్రిత్వమును గూర్చి విస్తారముగా మనము చూద్దాము. కాబట్టి ఈ పాఠ్యక్రమములో మిగిలిన రెండు ముఖ్యమైన అంశముల మీద మన దృష్టిని పెడదాము. తదుపరి పాఠములలో దేవుని గుణములు మరియు కార్యములను గూర్చిన అనేక విషయములను మనము చూద్దాము, కాని ఇక్కడ ప్రతి అంశమును పరిచయం మాత్రమే చేద్దాము. మొదటిగా దైవిక గుణములు లేక దేవుడు ఎవరు అనే విషయమును పరిగణిద్దాము. రెండవదిగా మనము దైవిక కార్యములను లేక దేవుడు ఏమి చేస్తాడో చూద్దాము. దేవుని యొక్క దైవిక గుణములతో ఆరంభించుదాము. దైవిక గుణములు అనే అంశమును రెండు మెట్లలో పరిచయం చేయుట సహాయకరంగా ఉంటుంది. దైవిక గుణముల యొక్క మూల భావనతో ఆరంభిద్దాము. తరువాత క్రమబద్ధ వేదాంత శాస్త్రములో విపులపరచబడిన దైవిక గుణముల యొక్క రకములను పరిశీలన చేద్దాము. కాబట్టి దైవిక గుణముల యొక్క మూల భావన ఏమిటి, దేవుని గుణములు ఏమిటి అని మనము అనేక మంది క్రైస్తవులను అడిగితే, దేవుని గుణములు అనగా లేఖనములు దేవునికి ఆపాదించు గుణములు లేక లక్షణములు అని వారు చెప్పవచ్చు. సరే, ఈ ఆలోచన చాలా వరకు సరి అయినదే. కానీ సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దేవుని గుణములు అనే మాట మరింత విశేషమైన ఒక దానిని సూచిస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దైవిక గుణములు అనగా పలు రకముల చారిత్రక వ్యక్తీకరణములలో బయలుపరచబడిన దేవుని సారము యొక్క పరిపూర్ణతలు. ఈ నిర్వచనము దేవుని గుణముల యొక్క అధికారిక చర్చలను రూపుదిద్దు రెండు ప్రాథమిక కారకాలను ఎత్తిచూపుతుంది. మొదటి స్థానములో దేవుని గుణములు దేవుని సారమునకు పరిపూర్ణతలుగా ఉన్నాయి. ఆధునిక ఇవాంజలికల్ క్రైస్తవులు దేవుని సారమును గురించి తరచుగా మాట్లాడరు. కాబట్టి ఈ అంశమును గురించి మరింత చర్చించుట సహాయకరముగా ఉంటుంది. ఆరంభించుటకు సారము అనే పదము లాటిన్ పదమైన ఎసెన్షియా నుండి వెలువడింది, మరియు దీని అర్థము సారము లేక వ్యక్తిత్వము. లాటిన్ వేదాంత శాస్త్రములో దేవుని సారము సబ్స్టెన్షియా లేక పదార్థము అనే పదముతో దగ్గర సంబంధం కలిగి ఉన్నది. పితరుల కాలములోని మరియు మధ్యకాలములోని వేదాంతవేత్తలు ఈ పదములను నియోప్లాటోవాదం మరియు అరిస్టాటిల్ తర్కము నుండి సేకరించారు. ఇప్పుడు ప్లాటో మరియు అరిస్టాటిల్ సారమనే ఆలోచనను పలు విధాలుగా పరిగణించారు. ఆధునిక తర్కవాదములో కూడా సారము అనే అంశమునకు అనేక ప్రాముఖ్యమైన క్లిష్టతలు ఉన్నాయి. అయితే ముఖ్య ఆలోచనను గ్రహించుట అంత కష్టమైన పని కాదు. సులువైన మాటలలో, ఒక వస్తువు యొక్క సారము, వ్యక్తిత్వము లేక పదార్థము దాని యొక్క బాహ్యమైన మారుచున్న వ్యక్తీకరణములను తెలియపరచు మారని సత్యముగా ఉన్నది. దేవుని యొక్క గుణములు లేక పూర్ణతలను గూర్చి చర్చించున్నప్పుడు క్రైస్తవ వేదాంతవేత్తలు సారము అనే ఈ ఆలోచన మీద ఆధారపడ్డారు. సాధారణంగా దేవుని సారములో నాలుగు ముఖ్యమైన విశేషతలు ఉన్నాయి. దేవుడు తనలో తాను ఏమయ్యున్నాడో అది దేవుని సారము. దేవుని పరిపూర్ణతలు లేక గుణములు దేవుని సారము యొక్క లక్షణములు. దేవుని దీర్ఘకాల చారిత్రక వ్యక్తీకరణలు ఎక్కువ కాలము పాటు ఆయన యొక్క స్వయం బయల్పాటులు, మరియు దేవుని యొక్క కొద్దికాల చారిత్రక వ్యక్తీకరణలు తక్కువ కాలం పాటు ఆయన యొక్క స్వయం బయల్పాటులు. ఇక్కడ మన అర్థమును స్పష్టము చేయుటకు ఈ విశేషతలను గూర్చి ఒక వ్యక్తి యొక్క ఉదాహరణను తీసుకుని ఆలోచన చేద్దాము. ఈ వ్యక్తి సంఘములో లేక ఆదివారపు ఆరాధనలలో సోలో పాడువాడు అని మనము చెప్పవచ్చు. అతడు తన దొడ్డిలో రోజుకు 2 సార్లు ఆవుల పాలు పితికే వ్యవసాయకుడు. అతడు ఒక భర్త మరియు తాత కూడా. మరియు అవును, క్రైస్తవులుగా అతడు దేవుని స్వరూపమై ఉన్నాడని, దేవుని రాయిబారిగాను మరియు దేవుని సేవకునిగాను అభిషేకించబడినాడని మనకు తెలుసు. ఈ వ్యక్తిని గూర్చి మనము ఎరిగి ఉన్న కొన్ని సత్యములు కొద్దికాల చారిత్రక వ్యక్తీకరణలై ఉన్నవి. ఈ వ్యక్తిని గూర్చి ఈ విషయములు కొన్ని సందర్భాలలో మాత్రమే సత్యమై ఉన్నాయి. అతడు సంఘములో సోలో పాడతాడు, కానీ ఆదివారములు మాత్రమే. అతడు ఆవుల పాలు పితుకుతాడు, కానీ కేవలం రోజుకు 2 సార్లు మాత్రమే. అతనిని గూర్చి ఈ వర్ణనలు సత్యమైనప్పటికీ అవి అతని యొక్క సారమును సంబోధించవు. బదులుగా అతడు ఈ పనులు చేసినా చేయకపోయినా ఒకే వ్యక్తిగా ఉంటాడు. ఈ వ్యక్తిని గూర్చిన మరికొన్ని వర్ణనలు ఎక్కువ కాల చారిత్రక వ్యక్తీకరణలై ఉన్నాయి. అతడు ఒక భర్త మరియు తాత. ఈ వర్ణనలు ఎక్కువ కాలము వరకు వర్తిస్తాయి, కానీ ఇవి కూడా ఈ వ్యక్తి యొక్క సారములో ముఖ్యమైనవి కావు. అతడు ఎల్లప్పుడూ భర్త లేక తాతయ్య ఉండి లేడు, కానీ అతడు ఎల్లప్పుడూ అదే వ్యక్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తిని గూర్చి మనము దేవుని స్వరూపముగా, దేవుని రాయబారి మరియు దేవుని సేవకునిగా అభిషేకించబడినవానిగా మాట్లాడున్నప్పుడు మనము అతని సారం యొక్క శాశ్వత గుణములను, మానవుల లక్షణములను గూర్చి మాట్లాడుచున్నాము. అతని జీవితములో ఏమి జరిగినను ఈ వర్ణనలు అతని జీవితములో వాస్తవమై ఉన్నాయి. కానీ అతనిని గూర్చి మనకు తెలిసిన ప్రతిదానిని మనము జతపరచవలసి వస్తే అతని శాశ్వత గుణములు కూడా అతని సారమును గూర్చి మనము కేవలము కొన్ని విషయములను మాత్రమే చూడగలుగుతున్నామని గుర్తిస్తాము. ఈ మనిషి యొక్క సారము ఏమిటి అనే విషయం ఎల్లప్పుడూ మనకు దొరకకుండానే ఉంటుంది, మరియు అది ఎల్లప్పుడూ మన సంపూర్ణ అవగాహనకు అందకుండానే ఉంటుంది. అనేక విధాలుగా దేవుని గూర్చిన వేదాంత శాస్త్రములో క్రమబద్ధ వేదాంతవేత్తలు ఇలాంటి విశేషతలనే చూపుతారు. ఇప్పుడు లేఖనములు దేవుని యొక్క ప్రతిమలను చేయుటను నిషేధిస్తాయని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనము దేవుని చిత్రించుటకు ప్రయత్నించము. అయితే దేవుని సారమును గూర్చి అవగాహనను పొందుటకు మనము ఒక సాదృశ్యమును ఉపయోగించుదాము. బయట అంతరిక్షములో ఉన్న ఒక నిగూఢమైన సన్నని మబ్బు దేవుని సూచిస్తుంది అని అనుకోండి. ఈ సన్నని మబ్బు చుట్టూ దేవుని సారము యొక్క గుణములను లేక పరిపూర్ణతలను సూచించు మరకలు గల గాజు కిటికీలు ఉన్నాయి. దీనికి దూరముగా దేవుని యొక్క ఎక్కువ కాల వ్యక్తీకరణలను సూచించు నక్షత్రముల మరియు గ్రహముల వ్యవస్థ ఉన్నదని ఊహించుకోండి. చివరిగా దేవుని యొక్క కొద్ది కాల వ్యక్తీకరణలను సూచించు నక్షత్రములు మరియు గ్రహములు మరికొంత దూరములో ఉన్నాయని ఊహించుకోండి. చరిత్రలో దేవుని సారము, ఆయన గుణములు, ఆయన ఎక్కువ కాల మరియు కొద్ది కాల వ్యక్తీకరణల మధ్య ఉన్న వ్యత్యాసములు సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దేవుని సిద్ధాంతమును గురించిన చర్చలకు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. 1530 వ్రాయబడి ఆంగ్లికన్ 39 ఆర్టికల్స్ ఆఫ్ రిలీజియన్ మరియు మెథడిస్ట్ 25 ఆర్టికల్స్ ఆఫ్ రిలీజియన్లోని దేవుని సారమును గురించిన చర్చలను పోలి ఉన్న లూథరన్ ఆక్స్బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసమును వినండి. పిలువబడిన మరియు దేవుడయున్న దైవిక సారము ఒకటి కలదు. నిత్యమైన, శరీరము లేని, భాగములు లేని, అమితమైన శక్తి, జ్ఞానము మరియు మంచితనము గల దృశ్య అదృశ్యమైన విషయములన్నిటి యొక్క సృష్టికర్త మరియు పోషకుడు. ఇక్కడ మనము చూచినట్లుగా కన్ఫెషన్ ఒకే దైవిక సారమును గూర్చి విశేషంగా మాట్లాడుతుంది. దీనివలన దేవుని సారము మార్పులేని సత్యముగా ఉన్నది మరియు చరిత్రలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్న అనేక మార్గములను ఇది సూచిస్తుంది. దురదృష్టవశాత్తు సంస్కరణకు ముందు క్రైస్తవ మార్మికవాదమును హత్తుకునిన కొంతమంది వేదాంతవేత్తలు గ్రీకు తత్వవాదములను అనుసరించి దేవుని సారము నిగూఢమైనదని తేల్చారు. ఈ అభిప్రాయం ప్రకారం దేవుని ప్రత్యక్షతలు ఆయన నిత్య సారమును గూర్చి చాలా తక్కువ బయలుపరుస్తాయి. అవి ఆయన మాధ్యమిక మారుచున్న చారిత్రక వ్యక్తీకరణను గూర్చి మాత్రమే తెలియపరుస్తాయి. ఇప్పుడు మనము గ్రహించగలిగిన దానికంటే ఎంతో అమితమైన విషయములు దేవుని సారములో ఉన్నాయని ఇవాంజలికల్ క్రైస్తవులు ఒప్పుకుంటారు. కానీ దీని తరువాత కూడా దేవుడు ఆయన దైవిక సారము యొక్క గుణములను లేక లక్షణములను నిజముగా బయలుపరచాడని ఇవాంజలికల్ క్రైస్తవులు నమ్ముతారు. ఈ నమ్మకము లేఖన బోధలను స్పష్టముగా అనుసరిస్తుంది. ఆక్స్బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసమును మరొకసారి చూడండి. ఒకే దైవిక సారమును గూర్చి ప్రస్తావించిన వెంటనే కన్ఫెషన్ దేవుని సారము యొక్క అనేక లక్షణములను లేక విశేషతలను గూర్చి మాట్లాడుతుంది. దేవుడు నిత్యమైన, శరీరము లేని, భాగములు లేని, అమితమైన శక్తి, జ్ఞానము మరియు మంచితనము గలవాడు. దేవుని గుణములు అనగా ఈ నిత్యమైన మారని లక్షణములు దేవుని సారమును సూచిస్తాయి. కొన్నిసార్లు లేఖన రచయితలు కూడా విశేషంగా దేవుని యొక్క నిత్యమైన, ప్రాముఖ్యమైన పరిపూర్ణతలను సూచించారు. ఉదాహరణకు యెహోవా ఉత్తముడని 39వ కీర్తన 8వ వచనం ప్రకటిస్తుంది. దేవుడు నిత్యుడని 1 తిమోతి 1:17 పౌలు వ్రాస్తున్నాడు. మనము లేఖనమంతటిని అధ్యయనం చేయునప్పుడు దేవుడు ఒక పరిస్థితిలో ఏమి చేసినా లేక చెప్పినా, ఆయన ఏ రకమును ఉపయోగించినా, ఆయన ఎల్లప్పుడూ ఉత్తముడని మరియు ఆయన ఎల్లప్పుడూ నిత్యుడని స్పష్టమవుతుంది. దేవుని అమితత్వము, ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయము, ఆయన జ్ఞానము, ఆయన అగోచరత, ఆయన సర్వశక్తి మరియు ఇతర దైవిక గుణములను గూర్చి లేఖనముల బోధను గూర్చి కూడా ఇదే చెప్పవచ్చు. ఇవన్నీ లేఖనములు విశేషముగా సంబోధించు దైవిక సారము యొక్క శాశ్వత లక్షణములుగా ఉన్నాయి. దేవుని గుణము అనేది దేవునికి మాత్రమే స్వాభావికమైనది. అది దేవుని దేవునిగా చేయునది. దీనిని మీరు ఆయన స్వభావము, ఆయన పదార్థము అని పిలువవచ్చు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఈ వాస్తవములో సంపూర్ణముగా పాలివారై ఉన్నారు. మరియు ఇది మితమైన సృష్టములైన మనను అనేక విధములుగా వ్యత్యాసపరుస్తుంది. అవును, ఇది దేవుని యొక్క దైవత్వమును నిర్వచిస్తుంది. అయితే ఇప్పుడు దైవిక గుణములను గూర్చి మనము ఇచ్చిన నిర్వచనమును మరొకసారి చూద్దాము. దేవుని సారము యొక్క పరిపూర్ణతలుగా ఉండుటతో పాటుగా దైవిక గుణములు అనేక రకముల చారిత్రక వ్యక్తీకరణల ద్వారా కూడా బయలుపరచబడినవి. మనము ఇంతకుముందు చెప్పినట్లుగా లేఖనములు కొన్నిసార్లు దేవుని యొక్క నిత్య గుణములను సూటిగా సూచిస్తాయి. కానీ ఎక్కువ శాతం అవి దేవుని యొక్క గుణములను వివరణలు, పేర్లు మరియు బిరుదులు, అలంకారములు మరియు ఉపమానములు మరియు చరిత్రలో ఆయన కార్యములను గూర్చిన వృత్తాంతముల ద్వారా పరోక్షంగా కూడా చూపుతాయి. ఈ వ్యక్తీకరణలలో ఏది కూడా ఆయన సారమునకు భిన్నముగా లేదు. అనగా దేవుడు ఎల్లప్పుడూ ఆయన ఉనికికి అనుగుణంగా ఉన్న విధంగానే తనను తాను బయలుపరుచుకుంటాడు. కాని క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దేవుని గుణములు మరియు ఆయన వ్యక్తీకరణలు ఒకటి కాదు. బదులుగా ఇలా అడుగుట ద్వారా మనము దేవుని గుణములను నిర్ధారిస్తాము. దేవుని విషయములో ఎల్లప్పుడూ ఏవి సత్యమైనవై ఉండాలి మరియు చరిత్రలో ఆయన తనను తాను బయలుపరుచుకునిన అనేక మార్గములను వివరించుటకు దేవుని గుర్చి ఏది సత్యమై ఉండాలి? ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలము వరకు మాత్రమే దేవుని గుర్చి సత్యమైన విషయములతో ఈ వ్యత్యాసమును కనుగొనుట సాధారణముగా కష్టమైన పని కాదు. ఉదాహరణకు ఎహెజ్కేల్ గ్రంథము 8:18 ఆయన తన ప్రజల యొక్క ప్రార్థనలను విననని దేవుడు చెప్పాడు. కానీ స్పష్టముగా ప్రార్థనలను వినకపోవుట దేవుని యొక్క సారము అని మాత్రం మనము చెప్పకూడదు. ఇంకా అనేక చోట్ల దేవుడు మన ప్రార్థనలను వింటాడని లేఖనములు చెబుతున్నాయి. దేవుని గుర్చిన ఈ రెండు వివరణలు కూడా ఆ కాలములలో నిజమైన చారిత్రక వ్యక్తీకరణలై ఉన్నాయి. కానీ ఆ రెంటిలో ఏవి కూడా ఆయన సారము యొక్క లక్షణములు మాత్రము కాదు. బదులుగా దేవుని లక్షణములు ఆయన సారము యొక్క నిత్య పరిపూర్ణతలుగా ఉన్నాయి మరియు అవి ఆయన ప్రార్థనలను వినినప్పుడు మరియు విననప్పుడు కూడా వాస్తవమై ఉన్నాయి. ఇప్పుడు దీనికి భిన్నంగా అవి ఎక్కువ కాలము పాటు ఉనికిలో ఉన్నప్పుడు దేవుని గుణములు మరియు ఆయన చారిత్రక వ్యక్తీకరణల మధ్య వ్యత్యాసము చూపుట కష్టమవుతుంది. ఉదాహరణకు తరము వెంబడి తరము దేవుడు పాపుల పట్ల సహనమును చూపాడు కాబట్టి సహనము అనేది దేవుని యొక్క గుణము అని ఆలోచించున్నట్లు మనము శోధింపబడవచ్చు. కానీ మనము బైబిల్ నుండి తెలుసుకున్నట్లు చరిత్రలో వేర్వేరు సమయాలలో వేర్వేరు ప్రజల మధ్య దేవుని సహనము ముగియబడింది మరియు మహిమలో క్రీస్తు ఆఖరి తీర్పు ఇచ్చుటకు తిరిగి వచ్చినప్పుడు అది పాపులందరి కొరకు ముగియబడుతుంది. కాబట్టి క్రమబద్ధ వేదాంత శాస్త్రము యొక్క సాంకేతిక భావనలో ఎక్కువ కాలము ఉండు దేవుని సహనము కూడా దేవుని సారము యొక్క నిత్యమైన గుణము కాదు. ఈ వ్యత్యాసమును మనము తదుపరి పాఠములో మరింతగా వివరించుదాము. కాని ఈ సమయములో ముఖ్య ఆలోచన మాత్రము స్పష్టముగా ఉండాలి. దేవుడు చరిత్రలో కొన్ని మార్గములలో తక్కువ కాలము మరియు ఎక్కువ కాలము తనను తాను బయలుపరుచుకుంటాడు. అయితే దేవుని గుణములు మాత్రము ఆయనను గూర్చిన నిత్యమైన వాస్తవములుగా ఉన్నాయి మరియు అవి నిరంతరము ఉంటాయి. దైవిక గుణములను మరియు ఈ మూల భావనను దృష్టిలో ఉంచుకుని మనము రెండవ విషయమును చూడాలి. అది పలు రకముల దేవుని గుణములు. దేవుని సారము యొక్క పరిపూర్ణతలను వేదాంతవేత్తలు ఎలా కనుగొన్నారు మరియు ఎలా విభజించారు? బైబిలు దేవుని గుణములన్నిటినీ స్పష్టముగా గుర్తించదు కాబట్టి అది మన కొరకు వాటిని విభజించదు కాబట్టి వేదాంతవేత్తలు దేవుని పరిపూర్ణతలను కూడా అనేక విధాలుగా విభాగించారు. ఈ పాఠములో మనము ఇంతకుముందు ప్రస్తావించిన విధములుగా అనేక మంది పండితులు దేవుని గుణములను విభజించారు. సకారణత్వ మార్గము, నిరాకరణ మార్గము మరియు ఔన్నత్య మార్గము. దేవుని గుణములను విభాగించు మరొక సామాన్యమైన మార్గము దేవుని రూపముగా మానవుల యొక్క వర్తమాన అవగాహనల మీద ఆధారపడి ఉన్నది. ఈ పద్ధతిలో దేవుని పరిపూర్ణతలను గుర్చి ఆయన వ్యక్తిత్వము, ఆయన జ్ఞానము, ఆయన చిత్తము మరియు ఆయన నైతిక స్వభావముగా మాట్లాడుట చాలా సామాన్యమైన విషయము. ఇప్పుడు ఈ విభజన వ్యవస్థలలో ఏది కూడా అత్యంత ప్రాముఖ్యమైనది కాదు. కానీ వేదాంతవేత్తలు దేవుని గుణములను గూర్చి చర్చించుచుండగా అవి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా మరలా మరలా ప్రత్యక్షమవుతాయి కాబట్టి వాటిని మనము దృష్టిలో ఉంచుకోవాలి. చాలా వరకు దేవుని పరిపూర్ణతలను రెండు ముఖ్యమైన గుణముల రకములుగా విభాగించుటను ఇవాంజలికల్ క్రైస్తవులు ప్రతిపాదిస్తారు. మొదటి రకము దేవుని యొక్క వ్యాప్తి చెందలేని గుణములు మరియు రెండవ రకమును ఆయన యొక్క వ్యాప్తి చెందగల గుణములు అని సంబోధిస్తారు. వ్యాప్తి చెందలేని గుణములతో ఆరంభించి ఈ రెండు విభజనల యొక్క అర్థము ఏమిటో విపులపరచుదాము. ప్రఖ్యాతిగాంచిన వేదాంతవేత్తలు ఈ రెండింతల విభజన యొక్క పరిమితులను తరచుగా ఎత్తిచూపారు మరియు వీటిలో కొన్నింటిని మనము రానున్న పాఠములలో చూద్దాము. కానీ దేవుని సారము యొక్క పరిపూర్ణతను గుర్చి మాట్లాడుటకు ఈ విభజన ఒక సామాన్యమైన మార్గముగా ఉన్నది. వ్యాప్తి చెందలేని అనే మాటకు అర్థము పంచలేనివి. కాబట్టి దేవుని యొక్క వ్యాప్తి చెందలేని గుణములు సృష్టి ఆయనతో పంచుకోలేని ఆయన సారము యొక్క పరిపూర్ణతలు, దేవుని రూపములుగా మానవులు అనే విషయముతో సహా. ఈ విధముగా వ్యాప్తి చెందలేని గుణములు నిరాకరణ మార్గము ద్వారా మనము నిర్ధారించగల దేవుని పరిపూర్ణతలు, దేవుడు ఆయన సృష్టి నుండి ఎలా వేరుగా ఉన్నాడో ఈ గుణములు తెలియజేస్తాయి. మనము ఇంతకుముందు చూసినట్లు ఆక్స్బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసము దేవుని యొక్క 6 గుణములను తెలియజేస్తుంది. ఆయన నిత్యమైన, శరీరము లేని, భాగములు లేని, అమితమైన శక్తి, జ్ఞానము మరియు మంచితనము గలవాడు. ఇది అతిగా సులభతరము చేయబడిన విషయము కావచ్చు, కానీ దేవుని యొక్క వ్యాప్తి చెందలేని గుణములను నిత్యమైన, శరీరము లేని, భాగములు లేని మరియు అమితమైన అనే పదములతో అనుబంధపరచుట చాలా సామాన్యమైన విషయము. దేవుడు నిత్యుడు, మనము అనిత్యులము. ఆయన శరీరము లేనివాడు, మనము శరీరులము. ఆయన భాగములు లేనివాడు, మనము భాగములుగా విభజింపబడ్డాము. ఆయన అమితమైనవాడు, మనము మితమైనవారము. ఇప్పుడు మానవ పరిభాషలో దేవుడు మనతో సంభాషించుటకు లేఖనములు కొన్నిసార్లు ఈ గుణములు మరియు సృష్టి మధ్య బలహీనమైన భావార్థమైన వ్యత్యాసములను కలుగజేస్తాయి. అయినను నిస్సందేహముగా ఈ దైవిక గుణములను బైబిల్ వివరించు ప్రాథమిక విధానము దేవుడు ఏమయ్యున్నాడు మరియు సృష్టి ఏమయ్యున్నది అనే విషయముల మధ్య తారతమ్యము చూపుట. ఇందువలన ఈ విధాలుగా దేవుని అనుకరించమని లేఖనములు మానవులను పిలువవు. నిత్యులుగాను, శరీరము లేనివారిగాను, భాగములు లేనివారిగాను లేక అమితమైన వారిగాను ఉండాలని మనకు హెచ్చరికలు ఇవ్వబడలేదు. బదులుగా వినయముతో కూడిన ఆరాధనతోనూ స్తుతులతోనూ ఆయనలో ఉన్న ఔన్నత్యము గుర్తిస్తూ దేవుని గుణములను ఒప్పుకోవాలని లేఖనములు మనకు పిలుపునిస్తాయి. దేవుని యొక్క వ్యాప్తి చెందలేని గుణములను గూర్చిన ఈ అవగాహనను దృష్టిలో ఉంచుకొని మనము దేవుని గుణములలోని 2వ రకమును పరిగణించుదాము. దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములు. ఆక్స్బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసములో ఇవ్వబడిన గుణములలో వ్యాప్తి చెందు గుణములు శక్తి, జ్ఞానము మరియు మంచితనమునకు సంబంధించినవి. వ్యాప్తి చెందు అనే పదము పంచగలిగిన గుణములను సూచిస్తుంది. ఈ సందర్భములో దేవుని యొక్క నిత్య పరిపూర్ణతలో కొన్ని సృష్టితో, ముఖ్యముగా దేవుని స్వరూపములుగా మానవులతో పంచుకొనబడతాయి అనే సత్యమును సూచించుచున్నాము. మానవులకు శక్తి, జ్ఞానము మరియు మంచితనము ఉన్నాయి, అపరిపూర్ణముగాను మానవ స్థాయిలోను. కానీ ఏది ఏమైనా ఈ గుణములు మనకు ఉన్నాయి. దేవుని వ్యాప్తి చెందగల గుణములను మనము గ్రహించగల ప్రాథమికమైన మార్గము పోల్చుట. ఈ విధముగా వ్యాప్తి చెందగల గుణములు మధ్యకాలిక పాండిత్య వేదాంతవేత్తలు సకారణత్వ మార్గముగాను, ఔన్నత్య మార్గముగాను గుర్తించిన వాటిని పోలియున్నవి. లేఖనమంతటా ఈ దైవిక గుణములను మెచ్చుకొనుట మాత్రమేగాక వాటిని అనుకరించమని మనకు తరచుగా ఆజ్ఞాపించబడింది. మనము శక్తిని ఉపయోగించినప్పుడు దేవుని పోలి మనము ఉండాలి. మన జీవితములో జ్ఞానమును మరియు మంచితనమును అభివృద్ధి చేసుకునుట ద్వారా మరియు ప్రదర్శించుట ద్వారా మనము ఆయనను అనుకరించాలి. దేవుని పరిపూర్ణతలను గూర్చిన ఈ 2 రకములను గూర్చి అనేక విషయములు చెప్పవలసి ఉన్నది మరియు వాటి ప్రాముఖ్యతను గూర్చి ఈ పాఠ్యక్రమములోని తదుపరి పాఠములలో మరి ఎక్కువగా చూద్దాము. కానీ ఈ సమయములో దేవుని పరిపూర్ణతలను ఒకదానితో ఒకటి వ్యత్యాసపరచుటకు అత్యంత సామాన్యమైన మార్గము వాటిని గూర్చి వ్యాప్తి చెందని మరియు వ్యాప్తి చెందగల గుణములుగా మాటలాలుట అని మాత్రం మనము జ్ఞాపకముంచుకోవాలి. క్రమబద్ధ వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయుటకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు వ్యాప్తి చెందగల మరియు వ్యాప్తి చెందలేని దేవుని గుణముల మధ్య ఉన్న వ్యత్యాసములను గుర్తించుట చాలా ప్రాముఖ్యము. ఎందుకనగా మనలను ప్రత్యేకించబడిన వారిగా ఏమి చేస్తుందో మనము గ్రహించాలి. అవునా, దేవుడు ఈ సృష్టికి పూర్తిగా వేరుగా ఉన్నాడు, అయినను మనము ఆయన స్వరూపమందు చేయబడితిమి. కాబట్టి దేవుని యొక్క స్వరూపములుగా మనము ఏమయ్యున్నామో మరియు ఏమయ్యుండి లేమో గ్రహించుట చాలా అవసరము. మరియు దేవుడు చేయు ప్రతిదానిలో ఆయన అమితమైనవాడు మరియు నిత్యుడు మరియు మార్పు లేనివాడు అని, మరియు మనము మితమైన, మార్పుగల మరియు చలనము గల వారిగాను విఫలమైన వారిగాను ఉన్నప్పటికీ మన వ్యక్తిత్వములో కొన్ని విషయములలో, అనగా మనకు జ్ఞానము ఉన్నది, మనము ప్రేమించగలము, మనము న్యాయమును కరుణను వెదకగలము అని విషయములలో దేవుని పోలి ఉన్నామని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. ఇవి దేవుడు పరిపూర్ణముగా చేయు పనులు. మనము మితమైన స్థాయిలో వాటిని చేస్తాము, కానీ ఆయన స్వరూపములుగా మనము ఏమయ్యున్నామో మరియు మన సృష్టికర్తగా ఆయన ఏమయ్యున్నాడో మనము గ్రహించుట కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇప్పటి వరకు దేవుని యొక్క దైవిక గుణములను చూచుట ద్వారా మనము దేవుని గుణములు మరియు కార్యములు అనే అంశములను పరిచయం చేశాము. ఇప్పుడు ఈ జంట యొక్క మరొక వైపుకు మనము చూద్దాము, అవి దేవుని దైవిక కార్యములు. ఈ పాఠములో దైవిక కార్యములను గూర్చి మనము క్లుప్త వివరణను మాత్రమే ఇద్దాము, ఎందుకంటే ఈ పాఠ్యక్రమం యొక్క చివరిలో ఈ ఆలోచనను మనము మరింత వివరముగా చూడబోతున్నాము. అయితే ఒక పర్యావలోకనముగా మొదటిగా మనము దైవిక కార్యములు అనే మూల భావనను చూద్దాము, మరియు రెండవదిగా మనము దేవుని కార్యములలోని రకములను పరిచయం చేద్దాము. మొదటిగా దైవిక కార్యముల యొక్క మూల భావనను పరిగణించండి. దేవుని కార్యములు ఏవి అని మనము ఎక్కువ మంది ఇవాంజలికల్ క్రైస్తవులను అడిగితే లేఖనములో దేవుడు ఇది చేశాడు అది చేశాడు అని తెలియపరచు స్థానములను మాత్రమే వారు చూపిస్తారు, మరియు ఇది చాలా వరకు వాస్తవమే. కానీ క్రమబద్ధ వేదాంతవేత్తలు దైవిక కార్యములను కూడా దైవిక లక్షణములను చూసిన విధముగానే చూస్తారు. విశేషమైన చారిత్రక సన్నివేశముల మీద దృష్టిని పెట్టుటకు బదులుగా సన్నివేశముల వెనుక ఉన్న దానిని అర్థము చేసుకునుటకు వారు ప్రయత్నిస్తారు. దేవుడు చేసిన చేస్తున్న మరియు చేయబోవచున్న వాటిని గుర్చి ఎల్లప్పుడూ వాస్తవమైన ఏ విషయములను మనము తెలుసుకోగలము అని వారు అడుగుతారు. దైవిక కార్యములను గూర్చి ఈ సామాన్య పద్ధతిని ఇలా చెబుతూ క్రోడీకరించవచ్చు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దైవిక కార్యములు అనే అంశము వీటిని సంబోధిస్తుంది. ఆయన నిత్య ఉద్దేశముల ప్రకారం దేవుడు సమస్తమును ఎలా చేయగలడు? ఈ అంశము యొక్క రెండు కోణములను మనం ఎత్తిచూపుదాము, మరియు దైవిక కార్యములు సమస్త విషయములను అనుబంధపరుస్తాయి అనే వాస్తవముతో ఆరంభించుదాము. దైవిక కార్యములు ప్రతి సన్నివేశమును కలిగి ఉంటాయి అనే ఆలోచన వేదాంత శాస్త్రం యొక్క నూతన విద్యార్థులకు సిద్ధాంతపరముగాను ఊహాత్మకముగాను ఉండవచ్చు. కాబట్టి దేవుని కార్యముల యొక్క ఈ కోణమును గుర్చి మనము కొన్ని మాటలను చెప్పాలి. ఎఫెసీ పత్రిక 1:12 పౌలు దేవుని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇక్కడ దేవుడు సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని పౌలు ప్రస్తావించుచున్నట్లు మనము చూడవచ్చు. దేవుడు కొన్ని విషయములను లేక అనేక విషయములను జరిగించుచున్నాడని అతడు ఇక్కడ చెప్పుటలేదు. ఒక విధముగా ఇప్పటి వరకు జరిగిన ప్రతి సన్నివేశమును మరియు జరగబోవు ప్రతి కార్యమును దేవుడు జరిగింపబోవుచున్నాడని అతని మనస్సులో ఉన్నది. ఇట్టి గొప్ప పరిమాణములో దేవుని కార్యములను గూర్చి ఆలోచన చేయుట ఆధునిక ఇవాంజలికల్ క్రైస్తవులకు అసాధారణమైన విషయము. మనలో అనేక మందిమి లేఖనములను చదివి దేవుడు కొన్ని కార్యములు మాత్రమే చేస్తాడని మరియు మిగిలిన పనులు సృష్టిలోని ఇతర భాగములు చేస్తాయని నిర్ధారిస్తాము. ఇప్పుడు ఇలాంటి వ్యత్యాసములు లేఖనములో కనిపిస్తాయి కూడా. దేవుడు లోకములో సూటిగా కార్యములు చేయుటను గూర్చి బైబిల్ కొన్ని సందర్భాలలో మాట్లాడుతుంది. ఉదాహరణకు, దేవుడు సముద్రము యొద్ద ఇజ్రాయేలీయులను విమోచించాడు. కొన్ని అప్రాకృతిక జీవులు కార్యములను చేయుటను గూర్చి కూడా లేఖనములు తెలియజేస్తాయి. ఉదాహరణకు, దేవుని శపించమని సాతాను యోబును శోధించుట. దీనిని మించి మానవులు కార్యములను చేయుటను కూడా మనము చూస్తాము. ఉదాహరణకు, సొలొమోను దేవాలయము నిర్మించుటకు సిద్ధపాటుగా దావీదు కష్టపడి పనిచేశాడు. జంతువులు మరియు చెట్లు లోకము మీద ప్రభావము కలిగి ఉండుటను గూర్చి మనము చదువుతాము. అలాగే బైబులు అచేతనమైన వస్తువులైన సూర్యుడు భూమి మీద జీవమును కలిగించుట అనే విషయములను గూర్చి కూడా మాట్లాడుతుంది. అయితే సాంప్రదాయిక వేదాంత శాస్త్రంలోని ప్రశ్న ఇది, మనము దేవుని కార్యములను కేవలము లేఖనము దేవునికి స్పష్టముగా ఆపాదించు వాటికి మాత్రమే పరిమితము చేయాలా? లేఖనములను అనుసరించి సాంప్రదాయిక వేదాంత శాస్త్రములోని ముఖ్యమైన శాఖ ఈ ప్రశ్నకు ఒక బలమైన కాదు అనే మాటతో జవాబిచ్చింది. పదజాలములను అరిస్టాటిల్ నుండి సేకరిస్తూ క్రైస్తవ వేదాంతవేత్తలు దేవుని సమస్త విషయములకు ప్రథమ కారకముగా వర్ణించారు. ఇవాంజలికల్ వేదాంత శాస్త్రములో మొదటి కారకముగా దేవుడు ఊరకే చరిత్రను ఆరంభించలేదు అని దీని అర్థము. బదులుగా చరిత్రలో జరుగు ప్రతి సన్నివేశములోనూ ప్రతి సమయములోనూ దేవుడు ఏకైక కారణమై ఉన్నాడు. దేవుని మొదటి కారకముగా నిర్ధారించుటతో పాటుగా ఇవాంజలికల్ క్రమబద్ధ వేదాంతవేత్తలు రెండవ కారకములను గూర్చి కూడా మాట్లాడారు. రెండవ కారకములు సన్నివేశములను నిజముగా జరిగించుచున్నప్పటికీ రెండవ స్థానములో పాత్రలను పోషించు సృష్టములు. లేఖనములు కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకార్యములను అనగా సముద్రములో ఇజ్రాయేలును విమోచించినటువంటి కార్యములను మాత్రమే దైవిక కార్యములుగా పరిగణించవు అనే సత్యము మీద మొదటి కారకము మరియు రెండవ కారకము మధ్య వ్యత్యాసము ఆధారపడి ఉన్నది. యోబును పరీక్షించుటకు సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చాడని యోబు గ్రంథము మొదటి అధ్యాయము తెలియజేస్తుంది. మొదటి దినవృత్తాంతములు 29:16 సొలొమోను దేవాలయము కొరకు సిద్ధపరచుటలో తాను పొందిన జయము విషయములో దావీదు స్వయముగా దేవునికి మహిమనిచ్చాడు. జంతువులు మరియు మొక్కలు చేయుచున్న కార్యముల మీద దేవునికి నియంత్రణ ఉన్నదని 147:7-9 సూచిస్తాయి. మరియు యెషయా గ్రంథము 45:6-7 వంటి వాక్య భాగములలో సూర్యుని వంటి అచేతన వస్తువుల యొక్క ప్రభావములు కూడా దేవునికి ఆపాదించబడినవి. మొదటి కారకమైన దేవుడు సృష్టిని లేక రెండవ కారకములను పలు రకములుగా ఎలా ఉపయోగించుకుంటాడో ఈ పాఠ్యక్రమములో తరువాత మనము చూద్దాము. మరియు ముఖ్యముగా దేవుడు చెడుకు దాత కాదు అని అర్థము చేసుకునుటలో ఇది ఎలా సహాయం చేస్తుందో మనము చూద్దాము. కానీ ప్రస్తుతానికి ఏదో ఒక విధముగా చరిత్రలో జరుగు సమస్త విషయములలోనూ ప్రత్యక్షంగానూ లేక పరోక్షంగానూ దేవుడు పాలివాడై ఉన్నాడని మాత్రమే చెప్పదలుచుచున్నాము. దైవిక కార్యములను గూర్చిన మూల భావనను గూర్చి మన సారాంశమును మరలా చూసినట్లయితే దేవుని కార్యములు కూడా దేవుని నిత్య ఉద్దేశముల ప్రకారం జరుగుతాయని మనము చూడవచ్చు. ఈ పాఠంలో మునుపు మనము చూసినట్లు దేవుని గూర్చిన వేదాంత శాస్త్రములో వేదాంతవేత్తలు దేవుని నిత్యమైన మార్పులేని గుణములకు ఎక్కువ ఆసక్తిని చూపారు. అదేవిధముగా దేవుని కార్యములు ఆయన నిత్యమైన మార్పులేని ప్రణాళిక లేదా ఉద్దేశములకు అనుగుణంగా ఎలా జరుగుతాయో అనే విషయం మీద కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు అనేక మంది ఆధునిక ఇవాంజలికల్ క్రైస్తవులకు ఈ అంశమును గూర్చి పెద్దగా అవగాహన లేదు అని చెప్పుట సమంజసమవుతుంది. మరియు అట్టి విషయములను గూర్చి మాట్లాడువారికి వాటిని అర్థము చేసుకున్నటకు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మన మనస్సులో ఉన్న ముఖ్య ఆలోచనను వివరించుటకు మనము ఒక క్షణం వెచ్చించాలి. ఎఫెసీ పత్రిక 1:11 పౌలు దేవుని ఈ విధముగా స్తుతించిన విషయమును మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇక్కడ పౌలు సమస్త కార్యములను దేవుని కార్యముగా మాత్రమే మాట్లాడుటలేదు గాని దేవుని యొక్క సమస్త కార్యములు ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున జరుగుచున్నాయని చెబుతున్నాడని గమనించండి. చరిత్ర కొరకు దేవునికి ఒక నిత్య ప్రణాళిక ఉన్నది. మరియు ఆ ప్రణాళికను ఆయన ఖచ్చితముగా నెరవేర్చుతాడు అనే పాత నిబంధన ఆలోచనను ఇక్కడ పౌలు ఉపయోగిస్తున్నాడు. ఉదాహరణకు యెషయా గ్రంథము 46:10 దేవుడు ఈ విధంగా చెప్పిన మాటలను ఒకసారి వినండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఇప్పుడు దేవుని కార్యముల యొక్క ఈ కోణము ఎంత నిగూఢమైనదంటే నమ్మకమైన క్రైస్తవులు దీనిని అనేకమైన విధములుగా అర్థము చేసుకున్నారు. అయితే మొత్తానికి దేవునికి నిత్యమైన ప్రణాళిక ఉన్నదని అధికారిక క్రైస్తవ వేదాంత శాస్త్రము ఎల్లప్పుడూ ఉద్ఘాటించింది. మరియు ఆయన కార్యములు చరిత్ర యొక్క ప్రతి కోణమును కలిగి ఉన్నవి. ఎల్లప్పుడూ ఆయన నిత్య ఉద్దేశములను నెరవేర్చుతాయి. చరిత్రలో జరగబో విషయములను గూర్చి దేవుడు అవివేకిగా లేడు. ఆయన చరిత్ర ద్వారా ఎన్నడూ ఆశ్చర్యపరచబడడు. ఆయన ఉద్దేశములు ఎన్నడూను తప్పిపోవు. అది ఎంత నిగూఢమైన విషయమైనా క్రీస్తు యందు చరిత్రలో దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికకు వెలుపల ఏదియూ లేదు. లోకములో ఏదైనా సంభవించినప్పుడు ప్రజలు ఇలా ఆశ్చర్యపోతారు, ఇది నిజముగా దేవుని మనస్సులో ఉన్న విషయమా లేదా? మరియు లోకములో అవాంఛనీయమైనటువంటి కార్యములు జరిగినప్పుడు దీనిలో దేవుడు ఎక్కడ ఉన్నాడు మరియు ఆయన ప్రణాళిక ఏమిటి అని మనము ఆశ్చర్యపడుతుంటాము. మరియు దేవుని సార్వభౌమత్వమును గుర్చిన బైబిల్ సిద్ధాంతం యొక్క సంపూర్ణతను అర్థము చేసుకునుట మనకు ఉపయోగకరముగా ఉంటుందని నేను అనుకునిచున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ఉన్నతమైన చిత్తము మరియు ఉద్దేశమునకు వెలుపల ఏదియూ జరగదని స్పష్టమైనది. మరియు మనము లేఖనములో అనేక స్థలములను చూపవచ్చు. నిశ్చయముగా ఎఫెసీ పత్రిక 1 వాటిలో ఒకటి. మరియు అక్కడ దేవుడు సమస్తమును ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున చేస్తాడని స్పష్టముగా తెలియజేయబడింది. కాబట్టి చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉద్దేశములలో భాగమైనదై ఉన్నది. మరియు దేవుడు మానవ చరిత్ర అంతటిలో జరిగించుచున్న ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఇది మితమైన జ్ఞానము గల మనకు ఒక గొప్ప మర్మమై ఉన్నది. ఒకవేళ దేవుడు సర్వజ్ఞాని అయితే దేవుని జ్ఞానము వర్తమాన భూత భవిష్యత్ విషయములన్నిటినీ సాధ్యమైనవన్నిటినీ మరియు వాస్తవమైనవన్నిటినీ ఎరిగియుంటే అప్పుడు సమస్త చారిత్రక సన్నివేశములు ఆయన ప్రణాళికలో భాగములై ఉన్నాయి. దైవిక కార్యముల యొక్క మూల భావనను చూశాము కాబట్టి దేవుని సిద్ధాంతం యొక్క అధికారిక చర్చలు దైవిక కార్యముల యొక్క రకములు లేక విధముల మధ్య వ్యత్యాసమును ఎలా చూపాయో కూడా మనము ప్రస్తావించాలి. ఒక ఉదాహరణగా ఆక్స్బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసమును మరొకసారి వినండి. పిలువబడిన మరియు దేవుడయ్యున్న దైవిక సారము ఒకటి కలదు. నిత్యమైన శరీరము లేని, భాగములు లేని, అమితమైన శక్తి, జ్ఞానము మరియు మంచితనము గల దృశ్య అదృశ్యమైన విషయములన్నిటి యొక్క సృష్టికర్త మరియు పోషకుడు. ఇక్కడ మనము చూస్తున్నట్లుగా దేవుని యొక్క అనేక గుణములను తెలియజేసిన తరువాత కన్ఫెషన్ దైవిక కార్యములలోని రెండు రకముల వైపు మన ఆసక్తిని ఆకర్షిస్తుంది. ఒక ప్రక్కన దేవుడు దృశ్య అదృశ్య విషయములన్నిటికీ సృష్టికర్త అని అది చెబుతుంది. మరొక వైపు దేవుడు దృశ్య అదృశ్య విషయములన్నిటికీ పోషకుడని అది చెబుతుంది. ఆక్స్బర్గ్ కన్ఫెషన్లోని ఈ ఒప్పుకోలులు రెండు రకముల దైవిక కార్యముల మధ్య ప్రఖ్యాతిగాంచిన సాంప్రదాయిక వ్యత్యాసమునకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మొదటిది దేవుని సృష్టి కార్యము. ఆదికాండము 1:1 బైబిల్ ఈ విధముగా ఆరంభమవుతుందని మనందరికీ తెలుసు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. అనేక విధాలుగా లేఖనము ఈ బోధనతో ఎందుకు ప్రారంభమైందంటే ఇది దేవుని కార్యములను గూర్చి మనము నమ్ము ప్రతి విషయమునకు పునాదిగా ఉన్నది. దేవుని గూర్చిన వేదాంత శాస్త్రములో దేవుని సృష్టి కార్యమును సాంప్రదాయక ఆలోచనలను క్రోడీకరించుటకు అనేక మార్గములు ఉన్నాయి. మరియు ఈ విషయములను మనము తదుపరి పాఠములలో చూద్దాము. కానీ ఈ పాఠములో 3 ముఖ్య ఉద్ఘాటనలను ప్రస్తావించుట ఉపయోగకరముగా ఉంటుంది. మొదటిది సృష్టి యొక్క వాస్తవము, అనగా ఉనికిలో ఉన్న ప్రతిదానిని దేవుడు ఎలా సృష్టించాడు. రెండవది సృష్టి యొక్క రకములు, అనగా భౌతిక మరియు ఆత్మీయ స్థానములలో దేవుడు రకములను ఎలా సృష్టించాడు. మరియు మూడవది సృష్టి యొక్క ఉద్దేశము, అనగా ఆయన నిత్య ఉద్దేశములను నెరవేర్చుకునుటకు దేవుడు మొదట సృష్టిని ఎలా స్థాపించాడు. సృష్టి యొక్క కార్యముతో పాటుగా రెండవ రకమైన దేవుని కార్యములు దేవుని దైవకృత కార్యమై ఉన్నది. లేక చాలాసార్లు చెప్పబడినట్లు దేవుడు ఆయన సృష్టిని కాపాడుతాడు అనే సత్యమై ఉన్నది. దురదృష్టవశాత్తు చాలాసార్లు నేటి ఇవాంజలికల్ క్రైస్తవులు దేవుని దైవకృత కార్యం యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకోలేరు. దేవుడు లోకమును సృష్టించినప్పుడు ఆయన ధ్యాస లేకుండా సొంతగా పనిచేయుటకు దానికి కొంత స్వతంత్రతను ఆయన ఇచ్చాడని వారు ఊహిస్తారు. కానీ సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దైవకృతము అనే పదము లాటిన్ పదమైన ప్రొవిడెన్షియా నుండి ఒకరికి సేవ చేయుట లేక ఒకరిని పోషించుట అనే అర్థములు కలిగి ఉన్నది. మరియు ఈ పదజాలము సృష్టి సృష్టించబడినప్పుడు దేవుని మీద ఎంతగా ఆధారపడియున్నదో నేడు కూడా అంతే ఆధారపడియున్నదను క్రైస్తవ నమ్మకమును ప్రతిబింబిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ క్రింది మాటలు చెప్పిన కొలసీ పత్రిక 1:16-17 ఒకసారి వినండి. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు, అనగా క్రీస్తునందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియూ సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ లేఖన భాగము సూచించుచున్నట్లుగా క్రీస్తులో సమస్తము సృష్టించబడినది అనే మాట మాత్రమే సత్యము కాదుగాని సమస్తమునకు ఆయనే ఆధారభూతుడనే మాట కూడా అంతే వాస్తవమై ఉన్నది. ఈ సమాంతరతను చూపుట ద్వారా దేవుని దైవకృతము అనగా ఆయన కాపాడు మరియు కొనసాగించు శ్రద్ధ సృష్టిలో నిరంతరము పనిచేయకుండా సృష్టి నిలవబడలేదని అపోస్తలుడు స్పష్టము చేశాడు. సులభంగా చెబితే సృష్టి యొక్క కార్యము వలనే దైవకృత కార్యమును కూడా మూడు విధములుగా క్రోడీకరించవచ్చు. సృష్టి పట్ల దేవుని దైవకృత శ్రద్ధ అను వాస్తవము, అనగా ఆయన సృజించిన సమస్తమును ఆయన ఎలా కాపాడుతున్నాడు మరియు కొనసాగించుచున్నాడు. దేవుని దైవకృత శ్రద్ధ యొక్క రకములు, ఆయన సృష్టి యొక్క పలు కోణములతో పలు విధములుగా ఎలా పాలు పంచుకొనుచున్నాడు, మరియు దేవుని దైవకృత శ్రద్ధ యొక్క ఉద్దేశ్యము, అనగా సృష్టి ఆయన నిత్య ఉద్దేశములను నెరవేర్చున్నట్లు దేవుడు ఎలా చూస్తాడు. ఈ పాఠములో దీని వివరములను మనము చూడము, కానీ దేవుని సిద్ధాంతమును చదువుట మనము కొనసాగించుచుండగా దేవుని కార్యములను అనగా సృష్టిలో ఆయన కార్యమును మరియు దైవకృతములో ఆయన కార్యమును అర్థము చేసుకునుట ఎంత ప్రాముఖ్యమో మనము మరింత స్పష్టముగా చూస్తాము. సరే, దేవుని దైవకృతమును గుర్చి మనము మాట్లాడునప్పుడు మనము ఆయన సృష్టి పట్ల మరియు ఆయన సృష్టములన్నిటి పట్ల దేవుని యొక్క కొనసాగు భద్రతను గుర్చి మాట్లాడుచున్నాము. దేవుడు లోకమును సృష్టించి వేరొక పని చేయుటకు ఎటో కనిపించకుండా వెళ్ళిపోయాడని మనము నమ్మము. కాదు, ఆయన వాక్యశక్తి ద్వారా దేవుడు లోకమును కాయుటను కొనసాగిస్తున్నాడు. ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా దేవుడు లోకమును కొనసాగిస్తున్నాడు. కాబట్టి మనకు కావలసినది దేవుడు ఇచ్చుచున్నాడని మనము ఆలోచన చేస్తాము. అది ఆహారము, నీరు, గాలి. మనము పెద్దగా పట్టించుకొని వీటన్నిటినీ దేవుడు ఇచ్చుచున్నాడు. ఇందువలననే మనము దేవునికి వందనములు చెప్పుట ఎంతో అవసరము. మనము భోజనము చేయునప్పుడు ధన్యవాదములు తెలిపి ఆయనకు స్తుతులు వందనములు అర్పిస్తాము. మనము పొందుకున్న ప్రతి మంచి బహుమానము పైనున్న తండ్రి యొద్ద నుండి కలిగి ఉన్నది. కాబట్టి మనకు అవసరమైన ప్రతిదీ ఆయన ఇస్తాడని మనము జ్ఞాపకముంచుకోవాలి. ఆయన మన రాజ్యపాలకుడై ఉన్నాడు. ఆయన వాస్తవానికి సమస్త విషయముల మీద పైవిచారణ చేయుచున్నాడు. కొన్నిసార్లు చేజారిపోయినవనిపించుకుని చారిత్రక సన్నివేశములను కూడా, కానీ దేవుడు వీటన్నిటిపైన సర్వశక్తిగలవాడు, వాటిని నడిపించుచున్నాడు. మనకు ఆశ్చర్యము కలిగు కార్యములు జరుగునట్లు అనుమతి ఇస్తున్నాడు. కానీ దేవుడు సమస్తమును అదుపులో ఉంచుకొని వాటిని తమ ఫలితములోనికి నడిపిస్తున్నాడని మనము నమ్ముతాము. అంతేగాక మన కొరకు, మన రక్షణ కొరకు సహాయము చేస్తూ ఆయన కృపగల పునరుద్ధరణ కార్యము, మన పునర్నిర్మాణ కార్యం యొక్క అవసరతను మనము ఆయన యందు విశ్వాసముంచితే ఒకరోజు మనలను నూతన ఆకాశము మరియు నూతన భూమికి తీసుకుని వెళ్తాడని మనము గ్రహించుటలో సహాయము చేస్తున్నాడు. అక్కడ మనము చూడబోవచ్చున్నది ఏమనగా, దేవుని దైవకృతము యొక్క సంపూర్ణత మరియు మనలను బహుగా ప్రేమించు గొప్ప పరలోకపు తండ్రిగా ఆయన మన కొరకు ఇచ్చిన ప్రతి పనిలో నిలిచియుండుటకు మనకు ప్రతి మంచి వరమును ఆయన అనుగ్రహిస్తాడు. ఈ పాఠములో దేవుని సిద్ధాంతము లేక దేవుని గుర్చిన వేదాంత శాస్త్రము మీద మన అధ్యయనమును, దేవుని గుర్చి మనకు తెలిసిన విషయములలో మనం ఎలా ఎదగగలము అనే విషయం మీద దృష్టి పెట్టి పరిచయం చేశాము. దైవిక ప్రత్యక్షత మరియు మర్మముల ద్వారా విశేష సాధారణ ప్రత్యక్షత మరియు తాత్కాలిక శాశ్వత మర్మములతో సహా దేవుని గుర్చి మనము కలిగి ఉన్న జ్ఞానము ఎలా రూపుదిద్దుకుంటుందో మనము చూశాము. మరియు దేవుని గుర్చి మనము కలిగి ఉన్న జ్ఞానము ఆయన గుణములు మరియు ఆయన కార్యములు, అనగా ఆయన వ్యాప్తి చెందని మరియు వ్యాప్తి చెందు గుణములు, ఆయన సృష్టి మరియు దైవకృత కార్యములను గుర్చి అవగాహనను ఇస్తుందని నేర్చుకున్నాము. దేవునిని గుర్చిన తమ వ్యక్తిగత జ్ఞానములోను మరియు లోకములో ఆయన కార్యములను వారు అనుభవించు విధానములోను ఎదుగుటకు క్రీస్తు అనుచరులు ఆత్రుత కలిగి ఉండాలి. అయితే ఇలా చేయుటకు దేవుని గూర్చి వీలైనంత నేర్చుకునుట పట్ల మనము సమర్పణ కలిగి ఉండాలి. ఈ పాఠములో దేవుని గుర్చిన వేదాంత శాస్త్రములో పైపైన కనిపించు కొన్ని ముఖ్య విషయములను గుర్చి మాత్రమే మనము చర్చించాము. అయితే తరువాత పాఠములలో దేవుడు ఎవరు మరియు ఆయన ఏమి చేస్తాడు అను అంశములను అన్వేషిస్తూ దేవుని సిద్ధాంతమును గూర్చి మరింత విపులముగా నేర్చుకుందాము. మరియు వాటిని అధ్యయనము చేయుచుండగా దేవుని గుర్చిన మన జ్ఞానమును పెంచుకొనుట క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క ప్రతి కోణమునకు మరియు దేవునికి నమ్మకమైన సేవ చేయు ప్రతి కోణమునకు ఎంత అవసరమయ్యున్నది అను విషయములోని ప్రతి అడుగును మనము చూద్దాము.